నా స్నేహితుడు ఒకరు ఈ మధ్యన తన కుమారుని కొరకు ఒక సైకిల్ కొన్నాడు. ఆ సైకిల్ను విడివిడి భాగములుగా కొని దానిని బిగించవలసి వచ్చింది. చక్రాలు మరియు పెడల్ సమర్చుట వంటివి. అయితే సైకిల్ను బిగించుటకు ఎలాంటి సూచనలు ఇవ్వబడలేదు. ఇప్పుడు సైకిల్ ఏ విధముగా ఉండాలో మరియు ఎలా పనిచేయాలో నా స్నేహితునికి తెలుసు కాబట్టి అతడు సూచనల సహాయము లేకుండానే దానిని బిగించగలిగాడు. అయితే అతడు ఇంతకు ముందు ఎన్నడూ సైకిల్ చూడకపోతే ఏమయ్యేదో ఒకసారి ఊహించండి. అలా అయితే అతడు దానిని సరిగా బిగించియుండేవాడు కాదు. కొన్ని విధాలుగా బైబిల్ కూడా ఎలాంటి సూచనలు లేని సైకిల్ పార్టుల యొక్క డబ్బా వలె ఉన్నది. సుపరిచితమైన విషయములను సరియైన క్రమములో అమర్చుట సులువైన పని అయ్యున్న విధముగానే బైబిల్ అర్థము మరియు సరియైన ఉపయోగమును గూర్చి కొన్ని మౌలిక విషయములను కనుగొనుట కూడా చాలా సులువైన పని అయ్యున్నది. మరొకవైపున సూచనలు లేకుండా సంక్లిష్టమైన పరికరములను అమర్చుట కష్టమయ్యున్న విధముగానే లేఖనము యొక్క ఉత్తమమైన భాగములను అర్థము చేసుకొనకపోతే సంక్లిష్టమైన నైతిక ప్రశ్నలకు బైబిలును అనువర్తించుట కష్టమవుతుంది. బైబిల్ అనుసారమైన నిర్ణయాలను తీసుకునుట అను మన పాఠ్యక్రమంలో ఇది 4వ పాఠము. మరియు ఈ పాఠమునకు నిర్ణాయక దృష్టికోణము, లేఖనము యొక్క భాగములు మరియు అంశములు అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములన్నింటిలో మనము తెలియజేసిన విధముగానే నైతిక వివేచనలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట ఎల్లప్పుడూ భాగమయ్యుంటుంది. మరియు బైబిల్ నిర్ణయములను తీసుకునుటలో 3 ప్రధానమైన పరిగణలను గూర్చి మాట్లాడునట్లు ఇది మనలను నడిపించింది. దేవుని వాక్యము యొక్క సరియైన ప్రామాణికత, దీనిని మనము నైతిక శాస్త్రములోని నిర్ణాయక దృష్టికోణముతో అనుబంధపరిచాము. సరియైన లక్ష్యము, ఇది పరిస్థితుల దృష్టికోణమునకు సంబంధించినది. మరియు సరియైన హేతువు, ఇది అస్తిత్వ దృష్టికోణమునకు అనుసంధానమయ్యున్నది. ఈ పాఠములో మనము నిర్ణాయక దృష్టికోణమును 3వసారి చూద్దాము. మరియు బైబిల్లోని నైతిక ప్రామాణికతలను మనము వివేచించు ప్రక్రియను విశదీకరిద్దాము. దేవుని ప్రమాణములను లేఖనములోని పలు భాగములు మరియు అంశములు మనకు తెలియజేయు విభిన్నమైన విధానముల మీద దృష్టి పెడదాము. లేఖనము యొక్క భాగములు మరియు అంశములను గుర్చిన చర్చను మనము 3 ప్రధానమైన భాగములుగా విభాగిద్దాము. మొదటిగా లేఖనములో మనకు కనిపించు విభిన్నమైన సాహిత్య రకములను చూద్దాము. రెండవదిగా లేఖనములో దేవుని ధర్మశాస్త్రమును కలిగియున్న గ్రంథములు మరియు వాక్యభాగములను దగ్గరగా పరిశీలన చేద్దాము. మరియు 3వదిగా బైబిల్లోని భాగములు మరియు అంశములన్నిటినీ ఐక్యపరచు లేఖనము యొక్క ఐక్యతను గురించి మాట్లాడదాము. లేఖనములో మనకు కనిపించు విభిన్నతతో ఆరంభిద్దాము. లేఖనము అంతా ఒకే విధముగా ఉండదు అని బైబిలును చదివిన ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. దానిలో చరిత్రలు, పద్యభాగము, జ్ఞాన సాహిత్యము, ప్రవచనము, సంభాషణ మరియు విభిన్న రకములైన ఇతర రచనలు కూడా ఉన్నాయి. మరియు ఈ రచనలన్నిటిలో మనము మరింత విభిన్నతను చూస్తాము. ఎందుకంటే ప్రతి రచయిత తనదైన శైలిలో వ్రాశాడు మరియు స్వయంగా అతని రచన కూడా విభిన్నతను కలిగి ఉంటుంది. కొన్నిసార్లు అతడు ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్నిసార్లు అతడు వివరములను వివరించాడు, కొన్నిసార్లు అతడు వ్యక్తిగత అనుభవమును జ్ఞాపకము చేసుకున్నాడు. మరియు ఈ విభిన్నత అనుకోకుండా కలిగింది కాదు. బైబిల్లోని ప్రతి భాగము క్రైస్తవ నీతిశాస్త్రము యొక్క ప్రామాణికతలకు తనదైన శైలిలో తోడ్పాటునిచ్చుటకు దేవుడు దానిని నియమించాడు. ఇప్పుడు లేఖనము అనేకమైన విభిన్నమైన రీతులలో మాట్లాడుతుంది కాబట్టి బైబిలు చెప్పు విషయములను మాత్రమే తెలుసుకునుట మనకు సరిపోదు. బైబిలు చెప్పు విషయములను చదువునప్పుడు వాటిని అర్థము చేసుకునుటకు బైబిలు మాట్లాడు విధానమును కూడా మనము తెలుసుకుని ఉండాలి. బైబిలులో మనకు కనిపించు విభిన్నతను అనేకమైన విధాలుగా మనము వర్ణించవచ్చు. మరియు ఏ ఒక్క విధానము కూడా సంగ్రహమైనది కాదు. అయితే లేఖనము యొక్క ఈ కోణము మరియు క్రైస్తవ నీతిశాస్త్రము మీద దాని యొక్క అంతర్భావములను గూర్చి అవగాహననిచ్చుటకు మనము 3 విషయములను చూద్దాము. మొదటిగా బైబిలులో ఉపయోగించబడిన విభిన్నమైన భాషను గూర్చి మనము మాట్లాడదాము. రెండవదిగా బైబిలులోని విభిన్నమైన సాహిత్యమును గూర్చి మనము మాట్లాడదాము. మరియు 3వదిగా ఈ విభిన్నత ఆధునిక నైతిక బోధన కొరకు కలిగి ఉన్న అంతర్భావములను మనము చూద్దాము. భాషకు సంబంధించిన చిన్న మరియు సులువైన విషయములను చూస్తూ ఆరంభించి సాహిత్యములోని పెద్దవైన మరింత సంక్లిష్టమైన విషయములలోనికి వెళ్దాము. మొదటిగా మనము మానవ సంభాషణలన్నిటిలో కనుగొను భాష యొక్క సంపూర్ణ శ్రేణిని బైబిల్ కనుపరుస్తుంది. దానిలో కథనములు, ప్రశ్నలు, వాగ్దానములు, ప్రతిపాదనలు, శాపములు, ఆశీర్వాదములు, బెదిరింపులు, తీర్పులు, ఉల్లేఖనములు, సారాంశములు, ఆజ్ఞలు, సలహాలు, విన్నపములు, మొరలు, వర్ణనలు, నిస్సహాయ కేకలు, ఆశ మరియు మెప్పు మరియు ప్రేమ వ్యక్తీకరణములు మొదలగునవి ఉన్నాయి. బైబిలు భాష భావనాత్మకముగా మర్మమైనది లేక భావనాత్మకముగా ఆవిష్టమైనది. దానిలో కొంత ఊహాత్మకమైనది, చిత్రాత్మకతను మరియు భాషాభాగములను ఉపయోగిస్తుంది. అయితే ఇతర భాష ఊహాత్మకత కానిది మరియు సూటైన రీతిలో విషయములను వ్యక్తపరుస్తుంది. బైబిలులో కొంత వ్యంగ్యోక్తి మరియు నిజాయితీ గల భాష కూడా ఉన్నది. అది స్పష్టమైన వ్యాఖ్యలను చేయు విధముగానే సూచనలను మరియు సూచితములను కూడా ఉపయోగిస్తుంది. అది అతిశయోక్తులను మరియు తగ్గింపు వర్ణనలను మరియు భాషావాదములను ఉపయోగిస్తుంది. మరియు అనేకసార్లు అది స్పష్టమైన విషయములను బోధించుటకు బదులుగా కేవలం ఊహలను మాత్రమే చేస్తుంది. ఈ అమోఘమైన భాషా భిన్నత్వము బైబిల్ చదివినప్పుడు అనేక సవాళ్లను మన ముందుంచుతుంది. ఏది ఏమైనా భాషలోని ఈ విభిన్నమైన రకములను గుర్తించుట మనకు తెలియకపోతే మరియు ప్రతి ఒక్కటి ఏ విధముగా సంభాషిస్తుందో మనకు అర్థము కాకపోతే మనము బైబిలు బోధనలను అపార్థము చేసుకునే సంభావ్యత ఉన్నది. ఇప్పుడు అనేక యుగములుగా బైబిలులో ఉన్న విభిన్నమైన భాషల వలన కలుగు సవాళ్లతో వ్యవహరించుటకు క్రైస్తవులు అనేక విధానములను ప్రతిపాదించారు. అయితే ఈ పరిష్కారములన్నీ ఈ రెండు గుంపులలో ఒకదానికి చెందినవిగా ఉన్నాయని చెప్పుట సబబే అవుతుంది. బైబిలు భాషను అసాధారణమైన రీతిలో ఉపయోగిస్తుంది అని నమ్మువారు మరియు బైబిలు భాషను సాధారణమైన రీతిలో ఉపయోగిస్తుంది అని నమ్మువారు. చాలాసార్లు బైబిలు అసాధారణమైన రీతిలో మాట్లాడుతుంది అని నమ్మువారు బైబిలులో ఉన్న విభిన్నమైన భాషా రకములను నిర్లక్ష్యము చేయు విధముగా పరిష్కారములను ఇస్తారు. బదులుగా లేఖనమంతటికీ ఒకే విధముగా అనువర్తించబడు వ్యాఖ్యాన వ్యవస్థను అభివృద్ధి చేయుటకు గాను బైబిలు భాషను అతిగా సులభతరము చేస్తారు. ఉదాహరణకు బైబిలు దేవుని ద్వారా ప్రేరేపించబడింది కాబట్టి మానవ గ్రహింపును మించిన విధముగా అసాధారణమైన రీతులలో అది సంభాషిస్తుంది అని మధ్యయుగములలో అనేక మంది వేదాంతవేత్తలు నమ్మారు. వారి ఆలోచన ప్రకారం ప్రతి బైబిలు భాగములో కొన్నిసార్లు లేఖన రచయితలకు కూడా మరుగు చేయబడి ఉన్న విభిన్నమైన చిహ్నాత్మక అర్థములు ఉన్నాయి. ఈ వ్యవస్థలో మానవ రచయితల యొక్క ఉద్దేశములతో నిమిత్తము లేకుండా ప్రతి వాక్య భాగమునకు కొంత అలంకారిక అర్థము ఉంటుంది అని ఊహించబడుతుంది. ఈ మధ్యకాలములో లేఖనము యొక్క భాష అసాధారణమైనది అని నమ్ము అనేక మంది క్రైస్తవులు వ్యతిరేక దిశలో ప్రయాణించారు. లేఖనం యొక్క అసాధారణమైన స్వభావము దానిని వ్యాఖ్యానించుటను కష్టతరము చేస్తుంది అని నమ్ముటకు బదులుగా లేఖనం యొక్క అసాధారణమైన స్వభావము దాని భాషను వ్యాఖ్యానించుటను సులభతరము చేస్తుంది అని ఉద్ఘాటించారు. పరిశుద్ధాత్మ నిజమైన వ్యాఖ్యానములను ఆయన ప్రజలకు సూటిగా బయలుపరుస్తాడు. కాబట్టి ఒక వాక్యభాగము అర్థమును ఎలా తెలియజేస్తుంది అను విషయము కాదు కదా. ఒక వ్యక్తి ఎలాంటి భాషను చదువుతున్నాడు అని తెలుసుకునుట కూడా అనవసరము అని వీరిలో కొందరు వాదించారు. లేఖనం యొక్క భాషను వీలైనంత అక్షరార్థముగా వ్యాఖ్యానించాలి మరియు చిత్రాత్మక అర్థములు సరియైన భావనను ఇవ్వనప్పుడు మాత్రమే అలంకార అర్థములను ఉపయోగించాలి అని ఇతరులు వాదించారు. ఉదాహరణకు సాధారణ సంభాషణలో మానవులు సాధారణంగా అతిశయోక్తులను లేక అతిగా ఉండు కథనములను ఉపయోగిస్తారు అని మనకు తెలుసు. అయితే బైబిలు అధికారమునకు కట్టుబడియుండు అనేక మంది క్రైస్తవులు బైబిలులో అతిశయోక్తులు కనిపిస్తాయని గుర్తించరు. బదులుగా లేఖనములో ఉన్న ప్రతి కథనము సూటిగాను ఒకదానికొకటి సంబంధము లేకుండా ఖచ్చితముగా ఉన్నదన్నట్లు వారు వ్యవహరిస్తారు. సాధారణ ఉపన్యాసము మరియు రచనలో మనము చాలాసార్లు విషయములను క్రోడీకరిస్తాము మరియు మన శ్రోతలు కలిగి ఉన్న ఇతర జ్ఞానముతో ఖాళీలను పూరించుకోవాలని ఆశిస్తాము. అయినను ప్రేరిత రచయితలు కూడా ఇదే పనిచేశారు అను విషయమును గుర్తించుటను కొందరు క్రైస్తవులు కఠినముగా భావిస్తారు. బదులుగా లేఖన భాగములు వాటి యొక్క అభిప్రాయముల విషయములో పరిమితమైనవి అని తెలుసుకున్నటకు బదులుగా వాటిని పూర్తిగా అర్థము చేసుకునవచ్చు అన్నట్లు వ్యవహరిస్తారు. అంతేగాక సాధారణ రచన మరియు వ్యాఖ్యలో మనము చాలాసార్లు వ్యంగ్యంగా వ్యవహరిస్తూ మనము ఉద్దేశించిన దానికి వ్యతిరేకముగా మాట్లాడతాము అని మనము గుర్తిస్తాము. అయినను బైబిలులో వ్యంగ్యము ఉన్నదని ఒప్పుకొనుటను అనేక మంది క్రైస్తవులు కఠినమైన పనిగా భావిస్తారు. లేఖన భాష అసాధారణమైనది అనే అభిప్రాయములకు భిన్నముగా మానవ సంభాషణలలోని సామాన్య పద్ధతులను ఉపయోగిస్తూ సాధారణ మానవ భాషను ఉపయోగిస్తూ బైబిల్ మాట్లాడుతుంది అనే అభిప్రాయమై ఉన్నది. మునుపటి పాఠములో మనము లేఖనం యొక్క స్పష్టతను గూర్చి మాట్లాడుతూ బైబిల్ అస్పష్టముగా లేదు అని, మర్మాత్మకమైన మార్గములు లేక విశేషమైన ఆత్మీయ వరములు లేక సంఘములో విశేషమైన స్థానములు కలిగి ఉన్న వారి ద్వారా కనుగొనబడు మర్మాత్మక అర్థములు దానిలో లేవని చెప్పిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. మరొక మాటలో లేఖనము సాధారణమైన భాషతో మాట్లాడుతూ సామాన్యమైన మార్గములలో సంభాషిస్తేనే స్పష్టమై ఉంటుంది. బైబిలు సాధారణమైన మానవ భాషను ఉపయోగిస్తూ మాట్లాడుతుంది అని కనుపరచుటకు అతిగా అక్షరార్థముగా చదువుట ఘోరముగా తప్పుదారి పట్టిస్తుంది అని చూపు కొన్ని వాక్య భాగములను చూద్దాము. ప్రభువు ప్రార్థనలో భాగమయ్యున్న మత్తయి సువార్త 6:11 ఈ విన్నపమును గూర్చి ఆలోచన చెయ్యండి. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. సాధారణ మానవ వ్యక్తీకరణలతో సంబంధము లేకుండా ఈ వచనమును కృత్రిమమైన అక్షరార్థ విధానములో చదివినప్పుడు తనకు రొట్టెను ఇవ్వమని యేసు దేవుని ఆజ్ఞాపించినట్లు అనిపిస్తుంది. వాస్తవానికి మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము అను మాటతో పాటుగా దుష్టుని నుండి మమ్మును తప్పించుము వంటి ప్రభువు ప్రార్థనలోని విన్నపములన్నీ ఆదేశముల రూపమును కలిగి ఉన్నాయి. మరియు గ్రీకు వ్యాకరణములో ఆదేశములు చాలాసార్లు ఆజ్ఞలయ్యున్నవను మాట వాస్తవమే. బైబిలును అతి అక్షరార్థముగా చదువు క్రైస్తవులు యేసు మాటలు దేవుని ఆజ్ఞాపించుచున్నవి అని చెప్పునట్లు ఈ వాస్తవము దారితీసింది. మరియు అవును, ప్రభువు ప్రార్థన మన వ్యక్తిగత ప్రార్థనలలో అనుసరించవలసిన మాదిరి అయ్యున్నది కాబట్టి దేవుని ఆజ్ఞాపించు హక్కు మనకు ఉన్నది అని వారు నిర్ధారించారు. అయితే ఆదేశక్రియాపదములు విన్నపములను మరియు విజ్ఞాపనలను చేయుటకు కూడా ఉపయోగించబడినవి అని ప్రభువు ప్రార్థనలో యేసు స్వయంగా పలికిన మాటలతో సహా మిగిలిన లేఖన భాగములలో మనము చూస్తాము. ఆంగ్లములో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. ఉదాహరణకు, దయచేసి ఆ రొట్టె ఇటు ఇవ్వండి లేక దయచేసి నాకు సహాయము చేయండి అని మనం అంటాము. ఈ కథనములు ఆదేశములై ఉన్నవి. అయితే మనము ఈ మాటలను పలుకున్నప్పుడు సాధారణముగా మనము ఆజ్ఞలను ఇచ్చుటలేదు. ఆమోసు గ్రంథము 4:4 కూడా పరిగణించండి. అక్కడ ప్రవక్త ఇలా సెలవిచ్చాడు, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ఈ మాటలను అతి అక్షరార్థముగా చదువుట వలన బేతేలు మరియు గిల్గాలులో ఉన్న విగ్రహారాధన ఆలయములకు వెళ్ళి యెహోవాకు విరోధముగా పాపము చేయమని ఆమోసు తన శ్రోతలను కోరాడు అనునట్లు కొందరు వ్యాఖ్యాతలు ఆలోచించుటకు దారితీసింది. అయితే ఇట్టి అర్థము అస్వాభావికమైనది మరియు ఇతర కథనములలో బయలుపరచబడిన ప్రవక్త యొక్క ఉద్దేశములతో అనుగుణంగా లేదు. ఉదాహరణకు ఆమోసు గ్రంథము 5:5 ప్రవక్త ఇలా సెలవిచ్చాడు, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. బేతేలు మరియు గిల్గాలులో పాపము చేయమని ప్రవక్త ప్రజలకు ఆదేశించినప్పుడు అతడు వ్యంగ్యముగా అనగా తాను ఉద్దేశించిన దానికి వ్యతిరేకముగా మాట్లాడాడు అని ఈ వచనములో నుండి మరియు ఆమోసు గ్రంథములోని మిగిలిన భాగము నుండి మనము నిర్ధారించవచ్చు. ఈ స్థలములలో వారు పాపము చేయాలని అతడు కోరలేదు గాని వారు పాపము చేయుట మానాలని అతడు కోరాడు. బైబిలు భాషలోని లక్షణములు కేవలము లేఖనమునకు మాత్రమే విశేషమైనవి కావు. బదులుగా బైబిలు దాని రచయితలు మరియు వారి వాస్తవిక శ్రోతల యొక్క భాషాపరమైన పద్ధతులను ఉపయోగిస్తుంది. అనగా బైబిలును మనము బాధ్యతాయుతముగా వ్యాఖ్యానించాలంటే వారు సాధారణముగా భాషను ఏ విధముగా ఉపయోగించారో మనము నేర్చుకోవాలి. మరియు ప్రతి రచయిత తాను వ్రాసినప్పుడు కలిగి ఉండిన ఉద్దేశ్యమును మనము అర్థము చేసుకోవాలి. తన మాటలు అలంకార రూపంలో అర్థము చేసుకోబడాలని రచయిత వాటిని రూపొందిస్తే వాటిని మనము అలంకార రూపములో చదువుతూ రచయిత ఉద్దేశించిన అర్థము కొరకు వాక్యభాగమును అన్వేషించాలి. మరొక వైపున బైబిలు రచయిత తన మాటలను సూటిగా మరియు స్పష్టముగా రూపొందిస్తే అతని మాటలను చిత్రాత్మకత లేకుండా వ్యాఖ్యానించుట మన బాధ్యత అయ్యున్నది. లేఖనములో అనేక రకముల భాష ఉన్న విధముగానే అనేక రకముల సాహిత్యములు కూడా ఉన్నాయి. ఇవి భాష కంటే విశాలమైనవి మరియు సంక్లిష్టమైనవి. మరియు వాటి మీద పట్టును సాధించుట మరింత కష్టమైన పని అయ్యున్నది. లేఖనములో ఉన్న పలు భాగములను మరియు అంశములను బాధ్యతాయుతముగా ఉపయోగించుటకు వాటిని అర్థము చేసుకునుట కీలకమయ్యున్నది. లేఖనములో అనేక రకముల లేక శైలుల సాహిత్యము ఉన్నది. ఉదాహరణకు బైబిలు సాహిత్యములో ఈ క్రింది శైలులు ఉన్నాయి: గద్యభాగము, పద్యభాగము, పాటలు, ధర్మశాస్త్రము, కథనము, లేఖ, వడంబడిక, పత్రిక, ప్రవచన దేవోక్తి, సామెత, ఉపమానము మరియు నాటిక. మరియు చాలాసార్లు ఈ విశాలమైన రూపములలో అనేక చిన్న విభాగములు కూడా ఉంటాయి. ఉదాహరణకు ప్రవచన దేవోక్తి అను సాహిత్య రకములో తీర్పు దేవోక్తులను, ఆశీర్వాద దేవోక్తులను, న్యాయవ్యాజ్యములకు సంబంధించిన దేవోక్తులను మొదలగు వాటిని మనము చూస్తాము. ఈ రకములు వాటి విషయములతో సహా వాటి నిర్మాణము, శైలి మరియు భాషా ఉపయోగము ద్వారా వ్యత్యాసమై ఉన్నవి. అంతేగాక ప్రతి బైబిలు శైలి అర్థమును పలు రీతులలో తెలియజేస్తుంది. కాబట్టి బైబిలులో ఉన్న భాష యొక్క సంక్లిష్టతలను గూర్చి మనము అవగాహన కలిగి ఉండవలసిన విధముగానే పలు సాహిత్య రకముల సంక్లిష్టతలను గూర్చి కూడా మనము అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా మనము నీతిశాస్త్రమును అధ్యయనము చేయునప్పుడు బైబిలులో నియమములను కలిగి ఉన్న లేక నైతిక ప్రామాణికతలను మరియు బాధ్యతలను సూటిగా బోధించు వాక్య భాగముల మీద దృష్టి పెడతాము. మరియు మన నీతిశాస్త్ర అధ్యయనమునకు ఈ వాక్య భాగములు నిశ్చయముగా ప్రాముఖ్యమై ఉన్నవి. అయితే నైతిక ఉపదేశముల విషయములో ఇతర శైలులు ఎలాంటి విషయములను తెలియజేయవు అని ఆలోచించు పొరపాటును మనము చేయకూడదు. మన ఉద్దేశముల కొరకు బైబుల్ కథనములు నైతిక నియమములను మరియు నియంత్రణలను కూడా తెలియజేస్తాయని మనము గుర్తించాలి. పద్యభాగము మరియు పాటలు నైతిక విషయములను వ్యక్తపరుస్తాయి. సామెతలు మరియు ఇతర జ్ఞాన సాహిత్య రచనలు నైతిక విలువలను ప్రతిబింబిస్తాయి. ప్రవచనము మానవ క్రియల పట్ల సంతోషించు లేక అసంతృప్తి రూపములో దేవుని నైతిక తీర్పులను వ్యక్తపరుస్తుంది. వాస్తవానికి మునుపటి పాఠములలో మనము చూసినట్లు బైబిలులోని ప్రతి వాక్య భాగము దేవుని గుణమును వ్యక్తపరుస్తుంది. కాబట్టి ప్రతి వాక్య భాగములో నైతిక బోధన ఉన్నది. ఆ వాక్య భాగము న్యాయపరమైన నియమము కావచ్చు లేక ఒక పత్రిక లేక పద్యము లేక సామెతల సంగ్రహము లేక చారిత్రక కథనము లేక ఇతర సాహిత్య రకము కావచ్చు. ఈ కారణము చేత మనము నీతిశాస్త్రమును అధ్యయనము చేయునప్పుడు దేవుని నైతిక ప్రామాణికతలను బయలుపరచు బైబిలు సాహిత్యముల రకములన్నిటినీ మనము వెదకాలి. లేఖనములో కనిపించు శైలులన్నీ మన నైతిక ధ్యానములన్నిటినీ నడిపించాలని ఉదాహరించుటకు బైబిల్ కథనములను మనము పరిగణిద్దాము. నిశ్చయముగా బైబిలు రచయితలు చారిత్రక వాస్తవములను నమోదు చేయుట మీద ఎక్కువ ఆసక్తిని చూపారు. అయితే విశ్వాసమును బయలుపరచుట మరియు నైతిక పాఠములను బోధించుట పట్ల కూడా వారు ఆసక్తిని చూపారు. మన క్రైస్తవ నీతిశాస్త్ర అధ్యయనమునకు మరియు ఆచరణకు చారిత్రక కథనములు తోడ్పడిన 5 విశేషమైన మార్గములను మనము ప్రస్తావిద్దాము. మొదటిగా, మౌలిక స్థాయిలో బైబిల్ కథనములు వాటి యొక్క వాస్తవిక విషయములను అంగీకరించుటకు మనలను బద్ధులనుగా చేస్తుంది. విమోచన చరిత్రలోని విషయములు వాస్తవములై ఉన్నవి అని నమ్మునట్లు మనము నైతిక బాధ్యత కలిగి ఉన్నాము. సువార్తలోని కేంద్ర సన్నివేశములైన యేసు మరణము, సమాధి, పునరుత్థానము మరియు ఆరోహణము మరియు పెంతికొస్తు దినమందు తన పరిశుద్ధాత్మను పంపుట వంటి వాటి విషయములో ఇది విశేషముగా వాస్తవమై ఉన్నది. అయితే చారిత్రక కథనముల ద్వారా లేఖనము మనకు బోధించిన ప్రతి ఇతర వాస్తవము విషయములో కూడా ఇదే వాస్తవమయ్యున్నది. బైబిల్ కథనములలో ఈ వాస్తవములను తెలియపరచుట మాత్రమే మనలను వాటిని నమ్మబద్ధులను చేస్తుంది. బైబిల్ కథనములు క్రైస్తవ నీతిశాస్త్రమునకు ప్రాముఖ్యమయ్యున్నవి అనుటకు రెండవ కారణము బైబిల్ చరిత్రకు మనలను నైతికముగా మార్చగల శక్తి ఉన్నది అను విషయమై ఉన్నది. అనగా బైబిల్ చరిత్రలోని విషయములను తెలుసుకునుట క్రైస్తవుడగుటలో భాగమయ్యున్నది. మన మొదటి పాఠములో మనము చూసినట్లు కేవలం మంచి ప్రజలు మాత్రమే మంచి పనులను చేయు సామర్థ్యత కలిగిన వారై ఉన్నారు. మరియు సువార్త పట్ల నిజమైన రక్షించు విశ్వాసము కలిగి ఉన్నవారు మాత్రమే మంచివారై ఉన్నారు. అవును, మనము క్రీస్తునందు రక్షింపబడు విశ్వాసము కలిగి ఉండుటకు క్రీస్తు ఎవరో మరియు ఆయన ఏమి చేశాడో మనము ఎరిగి ఉండాలి. మరియు ఈ వాస్తవములను మనము బైబిలు చారిత్రక నివేదికలో నుండి నేర్చుకుంటాము. కాబట్టి క్రీస్తునందు రక్షింపబడు విశ్వాసము కలిగి ఉండుటకు కొంత బైబిలు చరిత్రను తెలుసుకునుట అవసరమయ్యున్నది. కాబట్టి మనము నైతికముగా ప్రవర్తించాలంటే కొంత బైబిలు చరిత్రను తెలుసుకొనియుండుట అవసరమని చెప్పుట సబబే అవుతుంది. మూడవదిగా, బైబిలు కథనములు దేవుని నియమముల కొరకు చారిత్రక నేపథ్యమును అందిస్తాయి. దేవుని ధర్మశాస్త్రమును సరియైన రీతిలో అర్థము చేసుకునుటకు ధర్మశాస్త్రము ఇవ్వబడిన చారిత్రక నేపథ్యమును మనము అర్థము చేసుకోవాలి. ఉదాహరణకు, ధర్మశాస్త్రమునకు విధేయత చూపునట్లు మనలను పురికొల్పుటకు బైబిల్ కథనములు దేవుని కృపను ఉద్ఘాటిస్తాయని మనము చూడవలసి ఉన్నది. 10 ఆజ్ఞలు కూడా ఈ విధముగానే ఆరంభమవుతాయి. నిర్గమకాండము 20:2 మనము చదువునట్లు దేవుడు ఇలా చెబుతూ ఆరంభించాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఈ క్లుప్త చారిత్రక కథనము 10 ఆజ్ఞలను పరిచయము చేసి విధేయత చూపుటకు కీలకమైన ప్రోత్సాహమును అందించింది. వాస్తవానికి కృతజ్ఞతాభావము లేకుండా వాటిని పాటించుటకు ప్రయత్నించుట ఆజ్ఞల పట్ల నిజమైన విధేయత వైపుకు మనలను ఏనాడు నడిపించలేదు. ఎందుకంటే మనము మునుపటి పాఠములో చూసినట్లు సత్క్రియలు అన్నీ మంచి పురికొల్పులను కలిగి ఉండాలి. కాబట్టి నీతిశాస్త్రము కొరకు బైబిలు కథనములు ప్రాముఖ్యమయ్యున్నవి. ఎందుకంటే బైబిలు చరిత్రను సరిగా అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని నియమములను సరిగా అర్థము చేసుకోగలము. 4వదిగా, బైబిలు కథనములు చారిత్రక సన్నివేశములకు దేవుని మూల్యాంకనమును అందిస్తాయి. మరియు దేవుని మూల్యాంకనాలు ఎల్లప్పుడూ సరియైనవే కాబట్టి అవి మనకు స్థిరమైన నైతిక మార్గదర్శకమును అనుగ్రహిస్తాయి. మనము మంచిని దేవుడు దీవించునదిగా మరియు చెడును ఆయన శపించునది లేక శిక్షించునదిగా నిర్వచించిన విషయము మీకు గుర్తుండే ఉంటుంది. సరే, బైబిల్ కథనములలో రచయితలు దేవుడు ఆశీర్వదించిన మరియు శపించిన క్రియలు, ఆలోచనలను మరియు పురికొల్పుల రకములను ఉదాహరిస్తారు. ఇలా చేయటం ద్వారా వారు తమ పాఠకులకు అనుసరించుటకు మరియు తిరస్కరించుటకు ఉదాహరణలను అందించారు. చివరిగా, కొన్నిసార్లు బైబిలు చరిత్ర యొక్క రచయితలు తమ సొంత నైతిక వ్యాఖ్యలను నమోదు చేశారు. కొన్నిసార్లు ఈ వ్యాఖ్యలు సున్నితముగా ఉన్నాయి, మరికొన్నిసార్లు కఠోరముగా ఉన్నాయి. ఉదాహరణకు, ఆదికాండము 13:12-13 సుదాము ప్రజలను గూర్చి మోషే ఈ వ్యాఖ్యను చేశాడు. అబ్రాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుదోమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సుదోమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహుపాపులునైయుండిరి. మోషే చేసిన సుదోమ యొక్క నైతిక మూల్యాంకనము లోతు యొక్క జ్ఞానమును ప్రశ్నించుట మాత్రమే కాదుగాని పట్టణము మీదికి దేవుడు తీసుకుని రాబోవుచుండిన న్యాయము కొరకు కూడా ఎదురుచూసింది. దేవుని ద్వారా ప్రేరేపించబడిన ప్రతినిధులుగా బైబిలులోని చారిత్రక నివేదికల యొక్క రచయితలు తమ వృత్తాంతములలో ఉన్న అనేక పాత్రలు, వైఖరులు మరియు సన్నివేశముల యొక్క మంచితనము లేక దుష్టత్వమును గురించి వ్యాఖ్యానించారు. వారి మూల్యాంకనాలు స్వయంగా దేవుని యొక్క దృక్కోణములకు ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు మనకు నైతిక పరిగణనలను అందిస్తాయి. కాబట్టి లేఖనమంతటిని మన నైతిక ప్రామాణికతగా ఉపయోగించుట వలన కలుగు అంతర్భావములు ఏమిటి? మొదటిగా, చారిత్రక కథనములను గూర్చి మనము చూసినవి ఇతర బైబిలు సాహిత్య రకములకు కూడా వర్తిస్తాయి. ప్రతి సాహిత్య రకము నిర్ణాయకమై ఉన్నది. ప్రతి రకమైన సాహిత్యము మనము ఆలోచించవలసిన, క్రియలు చేయవలసిన మరియు భావించవలసిన విధానమును గూర్చి మనకు ఎంతో కొంత నేర్పిస్తుంది. ఫలితంగా బైబిలులోని ప్రతి వాక్య భాగము మన మీద నైతిక బాధ్యతలను ఉంచుతుంది. ఉదాహరణకు, బైబిలు పద్యభాగము చాలాసార్లు సరియైన భావనాత్మక వ్యక్తీకరణ మీద దృష్టి పెడుతుంది మరియు తరచుగా అది దేవుని ఆమోదమును మరియు నిరాకరణను వర్ణిస్తుంది. ప్రవచనము మానవ ప్రవర్తన పట్ల దేవుని సంతృప్తి లేక కోపమును కనుపరుస్తుంది. అలానే దేవుని కటాక్షమును పొందుకొనుటకు చేయవలసిన సత్క్రియలను బయలుపరచి ఆయన కోపమునకు కారణమగు పాపపు క్రియలను గూర్చి హెచ్చరిస్తుంది. జ్ఞాన సాహిత్యము మన కొరకు ఉన్నతమైన నైతిక ప్రమాణమైన దేవుని గుణమును వివరిస్తుంది మరియు ధర్మశాస్త్ర నియమములను ఆచరణాత్మక క్రైస్తవ జీవనమునకు అనువర్తించు విధానమును గూర్చి బోధిస్తుంది. ఒక వాక్యభాగములో నైతిక పరిగణలు ఉద్ఘాటించకపోయినప్పటికీ వాటిని మనము ఎల్లప్పుడూ ఊహించవచ్చు. 2 తిమోతి 3:16-17 పౌలు మాటలను మరొకసారి చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. సాహిత్య శైలితో నిమిత్తము లేకుండా ప్రతి లేఖనము దేవుని సంతోషపరచుటకు క్రైస్తవులను సిద్ధపరుస్తుంది అని పౌలు ఉద్ఘాటించాడు. అంతేగాక లేఖనములోని ప్రతి వాక్యభాగము నీతిశాస్త్రమునకు ఔచిత్యముగా ఉన్నది కాబట్టి బైబిల్ రచయిత స్వయంగా నైతిక కోణమును ఉద్ఘాటించనప్పటికీ ప్రతి వాక్యభాగము యొక్క నైతిక కోణముల మీద దృష్టిపెట్టుట సరి అయిన పని అవుతుంది. క్లుప్తంగా లేఖనములోని ఏ భాగము యొక్క నైతిక అంతర్భావములను మనము నిర్లక్ష్యము చేసినా దేవుని ప్రత్యక్షతలో అనుగ్రహించబడిన నైతిక మార్గదర్శకముల యొక్క సంపూర్ణ పరిమితి నుండి మనలను మనము దూరము చేసుకుంటాము. ఇప్పుడు నీతిశాస్త్రమును గూర్చి మనకు బోధించుటకు లేఖనము అనేక రకముల భాషను మరియు సాహిత్యమును ఉపయోగిస్తుంది అను వాస్తవము నేడు మనము నీతిశాస్త్రమును బోధించు విధానము కొరకు కొన్ని ఆసక్తికరమైన అంతర్భావములను కలిగి ఉన్నది. ఒక విషయం ఏమిటంటే విభిన్నమైన శైలులను ఉపయోగించుట ద్వారా మన సొంత నీతిశాస్త్ర బోధన లాభమును పొందుతుంది అని లేఖనం యొక్క విభిన్నత తెలియజేస్తుంది. సూటైన నైతిక ఉపదేశము అనేక విషయములను అర్థం చేసుకున్నటలో మనకు సహాయము చేస్తుంది అనుమాట వాస్తవమే. అయితే సూటైన ఉపదేశము మీద మనము పూర్తిగా ఆధారపడినప్పుడు మనము కొంత కోల్పోతాము కూడా. పద్యభాగము మరియు కథనముల వలె సాధారణ వ్యాఖ్యలు మన భావనలను అదే విధముగా తాకవు. అంతేగాక లేఖనములో సాధారణమైన నైతిక ఉపదేశములు కీర్తనలు లేక యేసుని గూర్చిన వృత్తాంతముల వలె మనలను చాలా అరుదుగా కదుల్చుతాయి. సంక్లిష్టమైన నైతిక బోధనలలో విశదీకరించబడిన పరిస్థితులు కథనములలో ఉన్న వాటి అంత సూక్ష్మముగా చాలా అరుదుగా ఉంటాయి. మరియు సామెతలు మనలను తాకు విధముగా సాధారణ వ్యాఖ్యలు నైతిక విషయములను ఆలోచించినట్లు మనలను పురికొల్పవు. కాబట్టి కొన్నిసార్లు లేఖనము స్వయంగా ఉపయోగించిన విధముగా భాష యొక్క పలు రూపములను ఉపయోగిస్తూ నీతిశాస్త్రమును బోధించుట మరియు ప్రకటించుట సహాయకరముగా ఉంటుంది. కొన్ని నేపథ్యములలో నైతికమైన నిర్ణయములను తీసుకునుటను గూర్చి మనము చేయు బోధనలు సాధారణముగా నీతిశాస్త్రముతో అనుబంధము కలిగి లేని మన సొంత పద్య చిత్రాత్మకతను కథలను సామెతలను ఉపమానములను మరియు ఇతర శైలులను ఉపయోగించుట ద్వారా మరింత ప్రభావవంతమవుతాయి. కాబట్టి మనము విశేషముగా క్రైస్తవ నీతిశాస్త్రమును గూర్చి ఆలోచన చేయుచుండగా లేఖనములో ఉన్న భాష మరియు సాహిత్య రకములు అన్నీ నిర్ణాయకమైనవి అని మనము జ్ఞాపకముంచుకోవాలి. మరియు ప్రతి రకమైన భాష మరియు సాహిత్యము నైతిక ఉపదేశమును తెలియపరచు పలు మార్గముల మీద మనము విశేషమైన దృష్టిని పెట్టాలి. ప్రతి రకముతో జాగ్రత్తగా వ్యవహరించుట ద్వారా మాత్రమే మనము నైతిక బోధలను సరియైన రీతిలో అర్థము చేసుకోగలుగుతాము. బైబిలులో ఉన్న పలు రకముల భాష మరియు సాహిత్య నైతిక ప్రామాణికతగా లేఖనమును ఉపయోగించుచుండగా మనకు మార్గనిర్దేశనము చేయుచున్నదిగా ఉన్న విధానమును మనము పరిచయము చేశాము. కాబట్టి ఇప్పుడు లేఖనములో దేవుని ధర్మశాస్త్రము వైపుకు నీతిశాస్త్రమును గూర్చి స్పష్టముగా మాట్లాడు బైబిలు భాగముల వైపుకు మన దృష్టిని మళ్లించవలసి ఉన్నది. క్రైస్తవ మరియు యూదుల సంప్రదాయములలో మోషే వ్రాసిన 5 గ్రంథములు అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండములు ధర్మశాస్త్రము అని పిలువబడతాయి. అయితే ఈ పాఠములలో మనము దేవుని ధర్మశాస్త్రమును గూర్చి మాట్లాడునప్పుడు మనము ప్రధానముగా మోషే వ్రాసిన గ్రంథములను సంబోధించుట లేదు గాని న్యాయ నియమావళి సాహిత్య రూపములో ఉన్న లేఖన భాగములను సంబోధించుచున్నాము. ఈ భాగములు ప్రధానముగా నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండములలో కనిపిస్తాయి. అయితే ఈ గ్రంథములలో వాటి యొక్క న్యాయ నియమావళిలో భాగముగా లేని చారిత్రక కథనము, పద్యభాగము, పట్టికలు మరియు ఇతర భాగములు కూడా ఉంటాయి. అంతేగాక న్యాయ నియమావళిలోని కొన్ని భాగములు మోషే గ్రంథముల వెలుపల కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లు దేవుని ధర్మశాస్త్రము నిర్ణాయక నైతిక హెచ్చరికను కలిగి ఉన్న ఏకైక లేఖన భాగము కాదు. లేఖనమంతా నిర్ణాయకమైనదిగా ఉన్నది. అయితే ధర్మశాస్త్రములో దేవుని నైతిక అర్హతలను గూర్చిన అత్యంత స్పష్టమైన మరియు అత్యంత వైసిద్ధ్యమైన వ్యక్తీకరణలు ఉన్నాయి మరియు సాంప్రదాయకముగా నైతిక పరిశోధన కొరకు ఆరంభ బిందువుగా పనిచేశాయి. దేవుని ధర్మశాస్త్రమును గూర్చిన మన చర్చ రెండు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మనము దేవుని ధర్మశాస్త్రములో మూల ఆజ్ఞలైన 10 ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను వివరించుదాము. రెండవదిగా వేదాంతవేత్తలు సాంప్రదాయకముగా గుర్తించిన దేవుని ధర్మశాస్త్రములోని 3 విభిన్నమైన రకములను మనము పరిచయము చేద్దాము. 10 ఆజ్ఞల వైపుకు మన దృష్టిని త్రిప్పుతూ ఆరంభిద్దాము. 10 ఆజ్ఞలు నిర్గమకాండము 20 అధ్యాయము మరియు ద్వితీయోపదేశకాండము 5 అధ్యాయములో ఇవ్వబడినవి. పలు వేదాంత శాస్త్ర సాంప్రదాయములు ఆజ్ఞలను పలు విధములుగా వివరిస్తాయి. కానీ ఈ పాఠములలో మనము సాంప్రదాయక ప్రొటెస్టెంట్ క్రమమును అనుసరిద్దాము. 10 ఆజ్ఞలను ఈ క్రింది విధముగా క్రోడీకరించవచ్చు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువాని దానిని ఆశించకూడదు. కొందరు వేదాంతవేత్తలు 10 ఆజ్ఞలను మోషే ధర్మశాస్త్రములోని ఇతర భాగముల వలనే చూచుచున్నప్పటికీ లేఖనము యొక్క ఇతర ఆజ్ఞల కంటే 10 ఆజ్ఞలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నదని బైబిల్ సూచిస్తుంది. 10 ఆజ్ఞల యొక్క ప్రాధాన్యత చారిత్రకమైనది మరియు వేదాంతపరమైనదిగా కూడా ఉన్నది. చారిత్రక ప్రాధాన్యత మనకు తెలిసినంతవరకు ఈ నియమములు ఇజ్రాయేలు దేశము పొందుకొనిన మొట్టమొదటి వ్రాయబడిన న్యాయ నియమావళి అను వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది. గలతీ పత్రిక 3:17 ఈ మాటలను వ్రాస్తూ పౌలు ఈ వాస్తవం మీద విశేషమైన ఆసక్తిని కనుపరచాడు. 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 10 ఆజ్ఞలను ఇచ్చుటను పౌలు ధర్మశాస్త్రము యొక్క పరిచయముగా సంబోధించుచున్నాడు మరియు ఈ రూపములో మొదటిసారిగా ఇజ్రాయేలు వారు దేవుని ధర్మశాస్త్రమును ఇక్కడ పొందుకున్నారు అని సూచిస్తున్నాడు. ఇజ్రాయేలు 10 ఆజ్ఞలను మోషే ద్వారా పొందుకున్నది మరియు మోషే 10 ఆజ్ఞలను సినాయి పర్వతం మీద స్వయంగా దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. 10 ఆజ్ఞలను పొందుకునుట ద్వారా ఇజ్రాయేలు దేవుని పరిశుద్ధమైన అవసరతల నియమావళిని విశేషముగా అసాధారణమైన రీతిలో బయలుపరచబడిన విధముగా కలిగి ఉన్న మొట్టమొదటి దేశమయ్యింది. అవును, మోషే కాలమునకు ముందు దేవుని ప్రజలు అనేక ఇతర ఆజ్ఞలను కూడా కలిగి ఉండిరి. ప్రజలు పాటించాలని ఆయన ఆశించిన అనేక ప్రామాణికతలను దేవుడు కలిగి ఉండినాడు అని నోహు దినములలో కలిగిన జలప్రలయములో మనము స్పష్టముగా చూడవచ్చు. మరియు ప్రజలు దేవునికి విధేయత చూపుటలో విఫలమైనప్పుడు ఆయన సర్వసృష్టిని జలప్రలయముతో నాశనము చేశాడు. అంతేగాక అబ్రాహాము కూడా విధేయత చూపవలసిన నియమములు మరియు షరతులు లేకుండా లేడు. ఆదికాండం 17:1 దేవుడు అతనికి ఒక విశాలమైన మరియు ఉద్ఘాటనతో కూడిన ఉపదేశమును ఇచ్చాడు. నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము. ఇప్పుడు ఇజ్రాయేలీయులు సినాయి పర్వతము యొద్ద బస చేసినప్పుడు వారికి 10 ఆజ్ఞలు మాత్రమే ఇవ్వబడలేదు. అయితే వారు సినాయి పర్వతము యొద్ద బస చేయుచుండగానే ఇజ్రాయేలు తరువాత పొందుకునిన అనేక నియమములకు ఇవి ప్రాథమిక సారాంశ కథనముగా పనిచేశాయి. నిబంధన గ్రంథము అని పిలువబడు ఈ ఇతర నియమములు నిర్గమకాండము 21-23 ఉన్నాయి. 10 ఆజ్ఞలతో పాటుగా నిబంధన గ్రంథము ఇజ్రాయేల్ యొక్క ఆరంభ వ్రాయబడిన న్యాయ నియమావళిని రూపొందించింది. తరువాత ఈ నియమావళి అనేక ఇతర నియమములను చేర్చుట ద్వారా వ్యాప్తిపరచబడింది. తాత్కాలిక ప్రాధాన్యతతో పాటుగా 10 ఆజ్ఞలకు వేదాంత లేక సిద్ధాంత ప్రాధాన్యత కూడా ఉన్నది. నిర్గమకాండము 24:12 మనము చదువునట్లు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదను. ఒక విషయం ఏమిటంటే ఉపదేశముల గ్రంథమునకు అనుగుణంగా మోషే లిఖించిన నిబంధన గ్రంథమునకు భిన్నముగా 10 ఆజ్ఞలను దేవుడు స్వయంగా రాతి పలకల మీద వ్రాశాడు. దేవుడు స్వయంగా 10 ఆజ్ఞలను రాతి పలకల మీద వ్రాశాడు అని ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 10వ వచనం నిర్ధారిస్తుంది. అక్కడ మోషే ఇలా ప్రకటించాడు, అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. తానే స్వయంగా 10 ఆజ్ఞలను వ్రాయుట ద్వారా తన ఆజ్ఞలన్నిటిలో 10 ఆజ్ఞలు విశేషమైనవి అని, అవి విశేషమైన ధ్యాసను పొందుటకు యోగ్యమైనవి అని, మరియు వాటిలో కొన్ని ఒక భావనలో ఆయన ఆజ్ఞలన్నింటిలో అత్యంత ప్రాముఖ్యమైనవి అని కూడా దేవుడు కనుపరచాడు. 10 ఆజ్ఞల యొక్క వేదాంత ప్రాధాన్యత ఇజ్రాయేలు వాటిని పొందుకునిన విశేషమైన సందర్భమును కూడా సూచిస్తుంది. 10 ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు ఉరుములు మరియు మెరుపులు, పొగ, మేఘములు మరియు ఆకాశ బూరల ధ్వని కలిగింది. ఈ సమయమందు మోషే మాత్రమేగాక యెహోషువ, అహరోను మరియు ఇజ్రాయేలు యొక్క 70 నాయకులకు దేవుడు తనను తాను కనుపరుచుకున్నాడు. 10 ఆజ్ఞల యొక్క వేదాంత ప్రాధాన్యత ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉద్ఘాటించబడింది. అక్కడ మోషే 10 ఆజ్ఞలను దేవుడు స్వయంగా తన ప్రజలతో చేసిన నిబంధనగా గుర్తించాడు. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను, అనగా 10 ఆజ్ఞలను దేవుడు మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అంతేగాక నిర్గమకాండము 40వ అధ్యాయము 20వ వచనం ప్రకారం 10 ఆజ్ఞలు ఇజ్రాయేలులో దేవుని సన్నిధి ఉన్నది అనుటకు గురుతుగా ఉన్న మతపరమైన వస్తువు మరియు దేవుని పాదపీఠమైన నిబంధన మందసములో కూడా ఉంచబడినవి. నిబంధన గ్రంథము మరియు మిగిలిన నియమములకు విశేషమైన గుర్తింపు ఇవ్వబడలేదు. ఉదాహరణకు మత్తయి సువార్త 19వ అధ్యాయము 17నుండి 19వ వచనాలలో యేసు మరియు నిత్యజీవమును పొందుటను గూర్చి ప్రశ్నించిన ఒక వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణలో మనము ఇలా చదువుతాము. అందుకు యేసు, నీవు జీవములో ప్రవేశింపగూరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. పొరుగువాణిని ప్రేమించుటా మినహా యేసు ఇక్కడ తెలిపిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలకు చెందినవి, మరియు అది లేవియకాండము 19వ అధ్యాయం 18వ వచనము నుండి వెలువడుతుంది. మరియు 10 ఆజ్ఞలలో నుండి యేసు ప్రస్తావించిన ఆజ్ఞలను క్రోడీకరిస్తుంది. క్లుప్తంగా 10 ఆజ్ఞలను పాటించుట ద్వారా ఒక మనుష్యుడు నిత్యజీవమును పొందగలడు అని యేసు సూచించాడు. అవును, ఈ ఆజ్ఞలన్నింటినీ పాటించు, మంచితనము ఏ ఒక్కరికీ లేదు అని యేసు బోధించాడు. అయితే యేసు 10 ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను ఒక విశేషమైన రీతిలో నిర్ధారించాడు అను విషయమును మాత్రం మనము చర్చించాలి. క్రొత్త నిబంధనలో కూడా వాటి వేదాంత ప్రాధాన్యతను ప్రతిబింబించు విధముగా 10 ఆజ్ఞలను గుర్చి మాట్లాడబడింది. బైబిల్ 10 ఆజ్ఞలకు ఇచ్చు చారిత్రక మరియు వేదాంత ప్రాధాన్యత చరిత్ర అంతటిలో క్రైస్తవ మరియు యూదుల పరంపరలలో కూడా గుర్తించబడింది మరియు ప్రతిబింబించబడింది. ఉదాహరణకు సమాజ మందిరములు సాధారణముగా 10 ఆజ్ఞల యొక్క చిత్రములను కలిగి ఉండేవి, మరియు క్రైస్తవ ప్రతిమాశాస్త్రములో కూడా ఆజ్ఞలను కలిగి ఉన్న రాతి పలకలు సర్వసాధారణమై ఉన్నవి. అంతేగాక ఆజ్ఞలు క్రైస్తవ సాహిత్యములో కూడా ప్రాముఖ్యమైన భాగమై ఉన్నవి. క్లుప్తంగా దేవుని ధర్మశాస్త్రములోని ఈ భాగము లేఖనములోని ఇతర నైతిక హెచ్చరికలపై విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నదని అనేక శతాబ్దముల పాటు క్రైస్తవ మరియు యూదుల పరంపరలు సమ్మతించాయి. 10 ఆజ్ఞల మీద లేఖనములు ఉంచు ప్రాముఖ్యతను మరియు ప్రాధాన్యతను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు లేఖనములో మనము చూసే 3 రకముల సాంప్రదాయిక విభాగములను లేక ఆజ్ఞల రకములను చూద్దాము. సంఘం యొక్క అనేక ప్రొటెస్టెంట్ శాఖలలో పాత నిబంధనలోని అనేక ఆజ్ఞలను 3 ప్రధానమైన గుంపులుగా విభాగించుట సామాన్యమై ఉన్నది. నైతిక ఆజ్ఞలు, ఆచార ఆజ్ఞలు మరియు పౌర ఆజ్ఞలు. నైతిక ఆజ్ఞలు దేవుని నైతిక ప్రామాణికతలను తెలియపరుస్తాయి, మరియు సాధారణముగా 10 ఆజ్ఞలు నైతిక ఆజ్ఞలై ఉన్నాయి. పౌర ఆజ్ఞలు ముఖ్యముగా ఇజ్రాయేలును దేవుడు పరిపాలించిన కాలములో సమాజమును నిర్వహించుటకు ఉపయోగించబడినవి. ఆచార ఆజ్ఞలు దేవుని ఆరాధించుటకు సూచనలను అందిస్తాయి. చాలాసార్లు ఇవి పాత నిబంధన బలుల వ్యవస్థ, మందిరము మరియు దేవాలయ నిర్వహణతో దగ్గర సంబంధము కలిగి ఉన్నవి. ఈ భిన్నత్వములు సంఘ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించాయి. కాబట్టి వీటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. మొదటిగా సాంప్రదాయిక విభజనల యొక్క ప్రాముఖ్యమైన అర్హతలను కొన్నింటిని చూద్దాము. రెండవదిగా ఈ విభజనల యొక్క విలువను ఉద్ఘాటిద్దాము. మరియు మూడవదిగా ధర్మశాస్త్రము యొక్క సాంప్రదాయిక విభాగములను నీతిశాస్త్ర అధ్యయనమునకు సరిగా అనువర్తించు విధానమును చర్చిద్దాము. పాత నిబంధన ఆజ్ఞల యొక్క మూడింతల విభజనకు కొన్ని అర్హతలను గూర్చి ముందు ఆలోచన చేద్దాము. ధర్మశాస్త్రం యొక్క సాంప్రదాయిక మూడింతల విభజనను గూర్చి అనేక మంచి విషయములను చెప్పవచ్చు గాని లేఖనములోని ఆజ్ఞలను విభాగించు విషయములో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. మొదటిగా మూడు సాంప్రదాయిక విభాగములు బైబిలులో స్పష్టముగా బోధించబడలేదు అని అనేక మంది బైబిలు పండితులు సరిగానే గుర్తిస్తారు. అనగా ఏ ఆజ్ఞలు ఏ విభాగములకు చెందవని వివరించు ఉపదేశములు కాదుగదా. నైతిక, ఆచార మరియు పౌర ఆజ్ఞలు అని పిలువబడు విభిన్నమైన ఆజ్ఞల రకములు ఉన్నాయని లేఖనములో ఎక్కడా స్పష్టమైన కథనము కూడా లేదు. ఇప్పుడు ఈ విభాగములు అనేక విధములుగా ఆమోదించబడినవి, కాని ఇవి అన్ని విధములుగా స్పష్టమైనవిగా ఉన్నాయని మనము ఆలోచించకూడదు. రెండవదిగా కొన్ని ఆజ్ఞలు ఒక విభాగము కంటే ఎక్కువ భాగములకు చెందినవయ్యున్నవి అని లేఖనము స్పష్టముగా తెలియజేస్తుంది. ఉదాహరణకు నిర్గమకాండము 20:11-11 విశ్రాంతి దినమును ఆచరించమని ఇవ్వబడిన ఆజ్ఞ 10 ఆజ్ఞలలో అనగా నైతిక ఆజ్ఞలలో స్పష్టముగా ఉంచబడింది. అయినను విశ్రాంతి దిన ఆజ్ఞ నిర్గమకాండము 31:14-16 ఉన్న ఇజ్రాయేల్ యొక్క ఆరాధనా ఆచారముల సంపుటిలో కూడా భాగమై ఉన్నది. నరహత్యను నిషేధించు ఆజ్ఞను లేఖనము నైతిక మరియు పౌర నియమముగా విశేషముగా గుర్తిస్తుంది. ఈ ఆజ్ఞ నిర్గమకాండము 20:13 10 ఆజ్ఞలలో కూడా భాగమయ్యున్నది. కాబట్టి నైతిక ఆజ్ఞ కూడా అయ్యున్నది. కాని హంతకులను ప్రభుత్వము శిక్షించాలని స్పష్టముగా చెబుతూ పాత నిబంధన హత్యను పౌర నియమముగా కూడా చేస్తుంది. కాబట్టి మనము పాత నిబంధన ఆజ్ఞలను చూచుచుండగా అనేక ఆజ్ఞలు ఒకటి కంటే ఎక్కువ విభాగములకు చెందినవిగా ఉంటాయని మనము జ్ఞాపకముంచుకోవాలి. వాస్తవానికి పాత నిబంధనలోని ఆజ్ఞలన్నింటిలో నైతిక, పౌర మరియు ఆచార అంశములు ఉంటాయి అని చెప్పుట సబబే అవుతుంది. దీనిని గూర్చి ఈ విధముగా ఆలోచించండి. ఒక వాక్యభాగములో ఏది అత్యంత స్పష్టముగా కనిపించినా ప్రతి ఆజ్ఞ నైతికతకు ప్రామాణికత అయ్యున్నది. ప్రతి ఆజ్ఞ పౌర ఆజ్ఞల ద్వారా నియంత్రించబడిన సామాజిక అనుబంధముల మీద ప్రత్యక్షమైన లేక పరోక్షమైన ప్రభావము కలిగి ఉంటుంది. మరియు ఏదో ఒక విధముగా ఆజ్ఞలన్నిటినీ పాటించుట మరియు ఉల్లంఘించుట ఇజ్రాయేలు ప్రజలు ఆరాధన ఆచారములలో పాలు పొంచుకున్న విధానము మీద ప్రభావము చూపాయి. ఈ కారణము చేత ప్రతి ఆజ్ఞను ఆజ్ఞల విభాగములలో ఒకదానిలో ఉంచుట కంటే ఆజ్ఞలలోని పలు అంశములను గూర్చి మాట్లాడుట ఉత్తమమైన పని అయి ఉన్నది. ఈ అర్హతలు ఉన్నప్పటికీ దేవుడు తన ధర్మశాస్త్రమును తన ప్రజలకు అనువర్తించాలని ఉద్దేశించిన విధానమును అర్థము చేసుకుని విషయములో సాంప్రదాయక మూడింతల విభజనకు విశేషమైన విలువ ఉన్నది అని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. మొదటిగా ధర్మశాస్త్రము దేవుని ప్రజల జీవితముల కొరకు ఆయన కలిగి ఉన్న సంగ్రహ ప్రామాణికత అని స్పష్టముగా చూచుటలో సాంప్రదాయక మూడింతల విభజన మనకు సహాయము చేస్తుంది. ధర్మశాస్త్రము జీవితములోని ఒక చిన్న భాగమును మాత్రమే నియంత్రించదు, అది జీవితమంతటినీ నియంత్రిస్తుంది. ధర్మశాస్త్రము యొక్క సాంప్రదాయిక మూడింతల విభజన ఇజ్రాయేల్ యొక్క దైవ అధికార కాలములో ప్రభుత్వము చేసిన మూడు స్థానముల మధ్య అనగా ప్రవక్త, యాజకుడు మరియు రాజు మధ్య లేఖనము వెలికితీసిన నిజాయితీ గల వ్యత్యాసమును ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇది స్పష్టమై ఉన్నది. నైతిక ఆజ్ఞలు నీతి కొరకు దేవుని ఆజ్ఞలను తెలియజేయు ప్రవక్త స్థానమునకు దగ్గర సంబంధమును కలిగియున్నవి. ఆచార నియమములు యాజక స్థానములో చక్కగా అమర్చబడతాయి, ఎందుకంటే అవి ప్రాయశ్చిత్తము వంటి యాజకులు చేయు కార్యములతో దగ్గర సంబంధమును కలిగియున్నవి. మరియు పౌర ఆజ్ఞలు దేవుని నిబంధన ప్రజల యొక్క ప్రభుత్వ పాలకుడైన రాజస్థానముతో దగ్గర సంబంధమును కలిగియున్నవి. రెండవదిగా బైబిలు పూర్తిగా వివరించని ఆజ్ఞలను వ్యాఖ్యానించుటలో ఈ మూడింతల విభజన మనకు సహాయము చేస్తుంది. పోలికలు కలిగిన ఆజ్ఞలను ఒక సమూహముగా చేర్చుట ద్వారా బైబిల్ ఎక్కువ వివరణలు ఇవ్వని అనేక ఆజ్ఞల యొక్క వాస్తవిక అర్థము మరియు అనువర్తనమును వేదాంతవేత్తలు సరిగా నిర్ధారించగలుగుతారు. ఎందుకంటే ఒక ఆజ్ఞను అనువర్తించుటను గూర్చి బైబిల్ మనకు ఎంతో సమాచారమును ఇచ్చి, దానిని పోలిన మరొక నియమము విషయములో చాలా తక్కువ సమాచారమును ఇచ్చినప్పుడు మొదటి దాని మెలకువలను ఉపయోగించి రెండవ దానిని అర్థము చేసుకునుట సమంజసమే అవుతుంది. ధర్మశాస్త్రం యొక్క సాంప్రదాయిక విభజనను గూర్చిన కొన్ని అర్హతలను ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, మరియు లేఖనమును అర్థము చేసుకునుటకు దాని యొక్క విలువను ఉద్ఘాటించాము కాబట్టి, ఇప్పుడు మన ధ్యాసను మన మూడవ అంశము వైపుకు త్రిప్పాలి. ధర్మశాస్త్రము యొక్క సాంప్రదాయిక మూడింతల విభజనను నీతిశాస్త్ర అధ్యయనమునకు సరియైన రీతిలో అనువర్తించుట. పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క సాంప్రదాయిక విభాగముల మాన్యతను అనేక మంది వేదాంతవేత్తలు సమ్మతించినప్పటికీ, నీతిశాస్త్ర అధ్యయనము కొరకు ఈ విభాగములు ఎలా అనువర్తించాలి అనే విషయమునకు చాలాసార్లు వారు అసమ్మతిని వ్యక్తం చేస్తారు. ఆజ్ఞల విభాగములన్నీ ఆధునిక క్రైస్తవులకు అనువర్తించబడవు అని కొందరు చెప్పారు. వారి ఆలోచన ప్రకారం ఈ విభాగముల యొక్క ఉనికి మరియు ఆజ్ఞలను సరియైన రీతిలో గుర్తించుట దేవుని వాక్యమును వారి జీవితములకు అనువర్తించకుండా నివారించు పద్ధతులను అందిస్తుంది. వ్యక్తిగత ఆజ్ఞలు అన్నీ ఇప్పటికీ అనువర్తించబడతాయి గాని కేవలము వాటి యొక్క కొన్ని అంశముల విషయములో మాత్రమే అనువర్తించబడతాయని ఇతర వేదాంతవేత్తలు తెలిపారు. అయితే ప్రతి ఆజ్ఞ యొక్క ప్రతి అంశము ప్రతి క్రైస్తవుని జీవితమునకు ఏ విధముగా అనువర్తించబడాలో చూచుటకు మాత్రమే సాంప్రదాయక విభాగములు సహాయము చేస్తాయని మరికొందరు వాదించారు. ఉదాహరణకు వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 19వ అధ్యాయము 3వ భాగమును పరిగణించండి. ఆచార ఆజ్ఞలు అన్నీ ఇప్పుడు క్రొత్త నిబంధన క్రింద కొట్టివేయబడినవి. క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానము మరియు ఆరోహణ సమయములు మొదలు మోషే బలుల మరియు దేవాలయ వ్యవస్థ కోరిన అనేక పనులను దేవుని ప్రజలు ఇక చేయనవసరము లేదు అను వాస్తవమును ఈ కథనము ప్రతిబింబిస్తుంది. మనము దేవాలయమును నిర్వహించవలసిన పనిలేదు, లేక స్త్రీలు మరియు అన్యులు దేవుని పరిశుద్ధ సన్నిధికి రాకుండా నిషేధించవలసిన పనిలేదు, లేక మన పాపముల కొరకు జంతు బలులు అర్పించవలసిన పని లేదు. పౌర ఆజ్ఞల విషయములో కూడా వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇలాంటి వ్యాఖ్యనే చేస్తుంది. కానీ పౌర ఆజ్ఞలలోని సామాన్య విషయములు లేక మౌలిక నైతిక నియమములు అనువర్తించబడుట కొనసాగుటను అనుమతిస్తుంది. 19వ అధ్యాయము 4వ భాగములో అది ఇజ్రాయేల్ యొక్క పౌర ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఇలా సెలవిస్తుంది. రాజకీయ ప్రజలుగా వారికి ఆయన నానావిధములైన న్యాయపరమైన నియమములను ఇచ్చాడు, మరియు అవి ఆ ప్రజలతో ముగించబడినవి, మరియు అవసరమైన విధముగా సాధారణ విధానములో మినహా నేటికి అవి వర్తించబడవు. మరొకసారి ఇక్కడ సామాన్య ఆలోచన ఏమనగా, పౌర నియమములలోని కొన్ని షరతులు నేడు వర్తించవు, అవి పాతగిలినవి. ఇప్పుడు విశ్వాసులు పాత నిబంధనలో తెలియజేయబడిన అనేక మార్గములను, ముఖ్యముగా పాత నిబంధన ఆచారములు మరియు పౌర ప్రభుత్వమునకు సంబంధించిన నియమములను అనుసరించి నడుచుకోవలసిన అవసరము లేదు అనుమాట వాస్తవమే. ఈ ప్రవర్తనలను క్రొత్త నిబంధన యొక్క సంపూర్ణ ప్రత్యక్షత భర్తీ చేసింది. పాత నిబంధన పౌర మరియు ఆచార ఆజ్ఞలు ఏ విధముగా పాతగిలినవంటే, పాత నిబంధన జీవన విధానములలోనికి మనము మరలా తిరిగి వెళ్లవలసిన పని లేదు. అయితే మరొక భావనలో పాత నిబంధన పౌర మరియు ఆచార ఆజ్ఞలు ఆధునిక క్రైస్తవులకు అనువర్తించబడతాయి అని గ్రహించుట కూడా కీలకమయ్యున్నది. పౌర మరియు ఆచార ఆజ్ఞలు నేడు నైతిక ఆజ్ఞల వలెనే దేవుని ప్రామాణికతగా మనలను నడిపిస్తాయి. క్రైస్తవులు ఇప్పటికీ నైతిక మార్గదర్శము కొరకు పాత నిబంధనలోని ఆచార ఆజ్ఞలను నైతిక ఆజ్ఞలను చూడవలసి ఉన్నది అనుటకు కనీసం 4 కారణాలు ఉన్నాయి. మొదటిగా, ఈ ఆజ్ఞలు అందించు ప్రత్యక్షతలో నుండి మనము నేర్చుకోవాలని దేవుని గుణము కోరుతుంది. మనం ఇంతకు ముందే చూసినట్లు దేవుని గుణము నీతిశాస్త్రము కొరకు మన ఉన్నతమైన ప్రామాణికత అయ్యున్నది, మరియు పాత నిబంధన ధర్మశాస్త్రము దేవుని గుణమును ప్రతిబింబిస్తుంది. అది దేవుడు ఎవరు మరియు ఆయన ఏ విధముగా ఉన్నాడు అనుటకు ప్రత్యక్షత అయ్యున్నది. మరియు దేవుని గుణము మార్పు చెందలేదు, అనగా దేవుని గురించి పాత నిబంధనలో ధర్మశాస్త్రము బయలుపరిచిన సమస్తము నేటికి కూడా వాస్తవమయ్యున్నది. క్లుప్తంగా, పాత నిబంధనలోని పౌర మరియు ఆచార ఆజ్ఞలు నేటికీ మన నైతిక ప్రామాణికతను బయలుపరుస్తాయి. 2వదిగా, స్వయంగా లేఖనము కూడా ప్రతి చిన్న పాత నిబంధన ఆజ్ఞ యొక్క ఆధునిక అనువర్తనమును బోధించుట కొనసాగిస్తుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 5:18-19 యేసు ఇలా బోధించాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననేగాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును. యేసు మాటల ప్రకారం ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు ప్రతి ఆజ్ఞ దేవుని ప్రామాణికతను బయలుపరచుట కొనసాగిస్తుంది. అయితే ఇంకా సమస్తము నెరవేరలేదు. క్రీస్తు ఇంకా తిరిగి రాలేదు. ఆయన తిరిగి వచ్చు వరకు ప్రతి చిన్న ఆజ్ఞను బోధించాలి మరియు పాటించాలి. కాబట్టి ఏదో ఒక విధముగా పౌర మరియు ఆచార ఆజ్ఞలు కూడా మన జీవితముల కొరకు దేవుని ప్రమాణములను బోధించుట కొనసాగిస్తాయి. 3వదిగా ఆచార, పౌర లేక నైతిక విభజనల మధ్య వ్యత్యాసములతో నిమిత్తము లేకుండా ధర్మశాస్త్రము ఒక ఐక్య భాగము అయ్యున్నదని, ఇప్పటికీ కలిసి ఉన్నదని బైబుల్ ఏకకంఠముతో బోధిస్తుంది. ఉదాహరణకు యాకోబు పత్రిక 2:10-11 మనం ఈ మాటలను చదువుతాము, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును, వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను. యాకోబు మనస్సులో ధర్మశాస్త్రము విడదీయజాలనిది, ఎందుకంటే అది ఒకే దేవుని నుండి వచ్చింది. 4వదిగా ప్రతి లేఖనము కొన్ని భాగములు మాత్రమే కాదు, మన నైతిక ఉపదేశము కొరకు ఇవ్వబడినది, అనగా ఆచార మరియు పౌర ఆజ్ఞలు మరియు నైతిక ఆజ్ఞలు కూడా ఆధునిక నీతిశాస్త్రమును గూర్చి ఎంతో కొంత బోధిస్తాయి. 2వ తిమోతి పత్రిక 3:16 పౌలు వ్రాసినట్లు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. ఇక్కడ పౌలు ఎలాంటి విశేషతలను తెలియజేయలేదు అను విషయమును గమనించండి. భిన్నముగా అతడు ప్రతి లేఖనమును చేర్చాడు, అనగా నీతి మార్గములలో మనలను తర్ఫీదు చేయుటకు ఆచార మరియు పౌర నియమములు కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు పౌర మరియు ఆచార ఆజ్ఞలు క్రైస్తవ నీతిశాస్త్రములో మన నైతిక ప్రామాణికతలో భాగమయ్యున్నవి అని గ్రహించుట ప్రాముఖ్యమైన మొదటి అడుగు అయ్యున్నది. అయితే మన నైతిక మూల్యాంకనాలలో ఇట్టి ఆజ్ఞలను ఎలా చేర్చాలో తెలుసుకునుట కూడా చాలా ప్రాముఖ్యమయ్యున్నది. ఎందుకంటే మనము ఈ ఆజ్ఞల విషయములో పాత నిబంధన ప్రవర్తనలను ఊరకనే అనుసరించవలసిన పనిలేదు అని నిర్ధారించాము. కాబట్టి ఈ ఆజ్ఞలను మనము ఏమి చేయాలి? మనము ఏ అనువర్తన ప్రక్రియను అనుసరించాలి? ఈ పాఠ్యక్రమములోని పాఠములన్నిటిలో నైతిక నిర్ణయములలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యున్నది అని మనము ఉద్ఘాటించాము. ఫలితంగా ఏ ఆజ్ఞ యొక్క ప్రామాణికతను అయినా అది నైతిక, పౌర లేక ఆచార అంశములలో దేనినైనా ఉద్ఘాటించవచ్చు. అది అనువర్తించబడు పరిస్థితి మరియు దానిని అనువర్తించు వ్యక్తిని పరిగణించకుండా సరిగా అర్థము చేసుకోలేము లేక అనువర్తించలేము. మరియు ఆ పరిస్థితి లేక వ్యక్తి యొక్క వివరములు మారిన ప్రతిసారి దేవుని వాక్యం యొక్క అనువర్తన ఎంతో కొంత భిన్నముగా ఉంటుందని మనము ఆశించవచ్చు. ఉదాహరణ కొరకు పాత నిబంధనలో ఒక పౌర నియమము చారిత్రక సందర్భమునకు అనువర్తించబడిన ఒక సన్నివేశమును మనం పరిగణించుట సహాయకరముగా ఉంటుంది. కాబట్టి సంఖ్యాకాండము 27వ అధ్యాయములో ప్రస్తావించబడిన సిలోపెహాదు కుమార్తెల సన్నివేశమును పరిగణించండి. వాగ్దాన దేశమును పంచిపెట్టుటను గూర్చి దేవుడు ఇంతకుముందు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం భాగములు కుటుంబములకు ఇవ్వబడాలి మరియు కుమారులు వాటిని పంచుకోవాలి. ఇప్పుడు సిలోపెహాదు కుమారులు లేకుండా 5 కుమార్తెలను కలిగి అరణ్యములో మరణించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ఆస్తుల విభజన నియమము ప్రకారం సిలోపెహాదు కుమార్తెలు తమ తండ్రి భూభాగములో స్వాస్థ్యమును పొందలేరు. కాబట్టి కుమార్తెలు మోషేకు విజ్ఞాపన చేశారు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 3-4 మనము వారి విజ్ఞాపనను చదువుతాము, మా తండ్రి పాపమును బట్టి మృతి పొందెను, అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఎలాంటి పరిగణనలు లేకుండా అమలు చేయబడాలని దేవుడు ఉద్దేశించి ఉంటే ఈ సమస్యకు జవాబు ఖచ్చితముగాను స్పష్టముగాను ఉండేది. నియమము ప్రకారం సిలోపేహాదు కుమార్తెలు వాగ్దాన దేశములో స్వాస్థ్యమును పొందుకునేవారు కారు. అయితే తరువాత వచనంలో ఒక అసాధారణమైన సన్నివేశము జరిగింది. సంఖ్యాకాండము 27:5 మాటలను వినండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేసెను. ఇది అద్భుతమైన విషయము కాదా? మోషే ఆస్తుల విభజనను గూర్చిన నియమమును తెలియజేశాడు, మరియు ఇజ్రాయేలులో ఉన్నతమైన న్యాయాధిపతి అయ్యున్నాడు. ఆ దేశములో ఇతరులందరికంటే ఎక్కువగా దేవుని మార్గములను గూర్చి మరియు దేవుని ధర్మశాస్త్ర వివరములను గూర్చి ఎంతో సన్నిహిత జ్ఞానము కలిగి ఉన్నాడు. ఈ సన్నివేశమును ఎవరైనా సరిగ్గా పరిష్కరించగలరు అంటే అతడు మోషేనే అయ్యుండాలి. కాబట్టి ఏ నిర్ణయము తీసుకోవాలో అతనికి ఎందుకు తెలియదు? దేవుడు తనకు ఇచ్చిన ధర్మశాస్త్రము కుమారులు ఉన్న సందర్భములను నియంత్రించుటకు రూపొందించబడింది అని మోషే అర్థము చేసుకున్నాడు. మరియు ప్రతి కుటుంబము యొక్క స్థానమును దాని గోత్రములో భద్రపరచి గోత్రభూముల కేటాయింపులను కాపాడుట ఈ నియమము యొక్క లక్ష్యమయ్యున్నది అని అతనికి తెలుసు. అయితే సిలోపేహాదు కుమార్తెల విషయములో ఈ నియమము ద్వారా బయలుపరచబడిన ప్రామాణికతను ఒక క్రొత్త పరిస్థితికి ఎలా అనువర్తించాలి అను సమస్యను మోషే ఎదుర్కొన్నాడు. క్రొత్త పరిస్థితి తాను ఈ నియమమును అనువర్తించవలసిన విధానమును ప్రభావితము చేస్తుంది అని అతనికి తెలుసు. కాబట్టి అతనికి దేవుని సహాయము అవసరమై ఉండినది, మరియు దేవుని ప్రతిస్పందన గమనించదగినది. సంఖ్యాకాండము 27:7-8 దేవుడు సెలవిచ్చిన మాటలు వినండి. సిలోపేహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. ఒక వ్యక్తి స్వాస్థ్యము తన కుమారులకుగాక ఇతరులకు చెందిన అనేక ఇతర సందర్భములను తెలియజేస్తూ వాక్యభాగము కొనసాగుతుంది. అయితే మేము చెప్పగోర విషయము ఇదే, తన గుణములోని ఒకే అంశమును విభిన్నమైన పరిస్థితులలో విభిన్నమైన విధానములలో అనువర్తించాలని దేవుడు సూచించాడు. అనేక విధాలుగా క్రైస్తవులు కూడా మోషే ఎదుర్కొనిన ఇదే సమస్యను ఎదుర్కొంటారు. మన యొద్ద దేవుని ధర్మశాస్త్ర ప్రామాణికత ఉన్నది, అయితే దీనిని మనము ఒక క్రొత్త పరిస్థితికి అనువర్తించాలి. ధర్మశాస్త్రమంతటిని క్రీస్తు మరియు ఆయన కార్యము వెలుగులో పునః వ్యాఖ్యానించాలి మరియు అనువర్తించాలి. యాజకునిగా క్రీస్తు ధర్మశాస్త్రములో ఉన్న ఆచార అంశములను నెరవేర్చాడు. ధర్మశాస్త్రము యొక్క ఆచార నియమములు ఇప్పటికీ వర్తిస్తాయి, మరియు క్రీస్తును మన బలిగా నమ్ముట ద్వారా మరియు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట ద్వారా మనము వాటిని అనుసరించాలి. రాజుగా క్రీస్తు ధర్మశాస్త్రములోని పౌర అంశములను నెరవేర్చాడు, మరియు భూమి మీద ఆయన దేశమయ్యున్న సంఘము క్రీస్తు యొక్క గొప్ప ప్రభుత్వము ఆధీనములో ఉన్న మన భూలోక ప్రభుత్వముల ఆధీనములో సరిగా జీవించుట ద్వారా మాత్రమేగాక క్రీస్తును రాజుగా ప్రత్యక్షముగా గణపరుచుట ద్వారా మరియు ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా ఈ అంశములకు విధేయత చూపవలసి ఉన్నది. చివరిగా ప్రవక్తగా క్రీస్తు ధర్మశాస్త్రములోని నైతిక అంశములను నెరవేర్చుతాడు. దేవుని ఎదుట మనము అంగీకరించబడుటకు ఆధారముగా మనము కేవలము క్రీస్తు నైతికత మీద ఆధారపడతాము. ఆయనను మనలను మనము క్రీస్తు స్వరూపముకు మరియు మాదిరికి ఆనుగుణ్యము చేసుకుని ఆయన తన భూలోక పరిచర్య కాలములోను మరియు ఇప్పుడు పరలోకమందు ఉన్న విధముగా నైతికముగా జీవించుటకు ప్రయత్నించాలి. సారాంశములో నైతిక ఆచార మరియు పౌర ఆజ్ఞల విభాగములు అనేక విధాలుగా, ముఖ్యముగా వాటిని మనము విభిన్నమైన విభాగములుగా గాక ప్రతి ఆజ్ఞలోని అంశములుగా ఆలోచించినప్పుడు సహాయకరముగా ఉన్నాయి. అయితే ఈ విభాగములను ఏనాడు దేవుని ఆజ్ఞలలోని ఒక భాగమును లేక అంశమును నిర్లక్ష్యము చేయుటకు ఆధారముగా ఉపయోగించకూడదు. మనము ఇంతకుముందు చూసినట్లు దేవుని ఆజ్ఞలు అన్నీ నైతికత కొరకు మన ప్రామాణికతగా మిగిలియుంటాయి, మరియు దేవుని ధర్మశాస్త్రము అంతటినీ మన ఆధునిక పరిస్థితికి అనువర్తించుటకు మనము బద్దులమై ఉన్నాము. దేవుని ధర్మశాస్త్రములోని ప్రతి చిన్న మాట క్రైస్తవ నీతిశాస్త్రము కొరకు ఒక ప్రమాణముగా పనిచేస్తుంది. లేఖనము యొక్క విభిన్నతను గూర్చి, లేఖనములో దేవుని ధర్మశాస్త్రమును గూర్చి ఇప్పటి వరకు ఒక సాధారణమైన ధోరణిని మనము స్థాపించాము. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము దేవుని యొక్క వ్రాయబడిన ప్రత్యక్షతలోని ఇతర భాగములకు అనుసంధానపరచబడి విధానములను పరిగణిస్తూ లేఖనం యొక్క ఐక్యతను విశదీకరించవలసి ఉన్నది. నేటి సంఘములో బైబిల్ బోధకులు ఇలాంటి విషయములను చెబుతుండగా వినుట చాలా సామాన్యమైన విషయమై ఉన్నది. క్రైస్తవులు ధర్మశాస్త్రమునకు విధేయత చూపవలసిన అవసరము లేదు. మనము కేవలం సువార్తను నమ్మాలి అంతే. లేక దేవుడు మనము అనుసరించాలని కోరు ధర్మశాస్త్రము కేవలం ప్రేమ ధర్మశాస్త్రము అంతే. ఇప్పుడు ఈ విషయములను గూర్చి బైబిల్ చెప్పున్నదంతా సంపూర్ణముగా స్పష్టముగా లేదు అని ఒప్పుకోవాలి. అయితే బైబిల్లోని విషయములన్నిటినీ మనము సరిగా విశ్లేషించినట్లయితే లేఖనం యొక్క ఐక్యత ఎంత గొప్పగా ఉన్నది అంటే బైబిల్లో ఉన్న మిగిలిన విషయములన్నిటితో ధర్మశాస్త్రము సంపూర్ణ పొంతన కలిగి ఉన్నది అని మనము కనుగొంటాము. మన పాఠములోని ఈ భాగములో లేఖనములోని ఇతర బోధనలతో ధర్మశాస్త్రము సంకర్షించు అనేక విధానములను మనము చూద్దాము. మొదటిగా ధర్మశాస్త్రము ప్రేమ ఆజ్ఞతో అనుబంధము కలిగి ఉన్న విధానమును మనము చూద్దాము. రెండవదిగా ధర్మశాస్త్రము మరియు కృపా సువార్త మధ్య ఉన్న అనుబంధము మీద మనము దృష్టి పెడదాము. మూడవదిగా విమోచన చరిత్ర మరియు కృత నిబంధనతో అనుబంధములో ధర్మశాస్త్రమును పరీక్షిద్దాము. మరియు నాలుగవదిగా దేవుని ఆజ్ఞలన్నిటి మధ్య ఉన్న సామరస్యము అను విషయమును చూద్దాము. ప్రేమ ఆజ్ఞతో ధర్మశాస్త్రము యొక్క అనుబంధమును చూస్తూ ఆరంభిద్దాము. ప్రేమ ఆజ్ఞను గురించి మనము మాట్లాడునప్పుడు మనము దేవుని ప్రేమించవలెను అను మొదటి మరియు అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞను గురించి మాట్లాడుతున్నాము. మరియు ఈ ఆజ్ఞ యొక్క అంతర్భావములో నుండి మనము ఒకరినొకరు ప్రేమించుట అను ఆజ్ఞను కూడా సంబోధించుచున్నాము. ఈ ఆజ్ఞలలో ఏది 10 ఆజ్ఞలలో కనిపించకపోయినప్పటికీ ఈ రెంటికి మనము గుర్తించవలసిన ఒక ప్రాధాన్యత ఉన్నది. మత్తయి సువార్త 22:37-40 యేసు సెలవిచ్చినట్లు, అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుని ప్రేమించమని ఇవ్వబడిన ఆజ్ఞ ఆజ్ఞలన్నింటిలో గొప్పది అని యేసు గుర్తించాడు. మన పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అయ్యున్నది అని కూడా ఆయన సూచించాడు. మరియు ప్రతి ఇతర ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది అని కూడా ఆయన బోధించాడు. కాబట్టి ఏదో ఒక విధముగా ప్రతి ఇతర ఆజ్ఞ మనము దేవుని మరియు మన పొరుగువారిని ఎలా ప్రేమించాలి అనుటకు వర్ణన అయ్యున్నది. వాస్తవానికి రోమపత్రిక 13:9-10 పౌలు ఈ మాటలను కూడా సెలవిచ్చాడు. ఎలాగనగా ఏ ఆజ్ఞ అయినా అదియు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు గలతీ పత్రిక 5:14 అతడు ఇలా వ్రాశాడు, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇప్పుడు పౌలు యొక్క మాటలను చాలా జాగ్రత్తగా చదువుట ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే క్రైస్తవులు మీ పొరుగువానిని ప్రేమించుము అను ఆజ్ఞ మినహా ధర్మశాస్త్రములో ఏ ఇతర భాగమును పాటించనవసరము లేదు అని ఈ వచనములలో పౌలు బోధించినట్లు ఆలోచించు పొరపాటును అనేక మంది వేదాంతవేత్తలు చేశారు. అయితే వాస్తవానికి మన పొరుగువానిని ప్రేమించుమను ఆజ్ఞ ఇతర ఆజ్ఞల నుండి వేరు చేయలేనిది అని పౌలు చెబుతున్నాడు. ఎందుకంటే లేఖనములోని ఆజ్ఞలన్నీ మన పొరుగువాని ఎలా ప్రేమించాలో మనకు బోధిస్తాయి. కాబట్టి మన పొరుగువాని మనము నిజాయితీగా పరిపూర్ణంగా ప్రేమించిన ఎడల దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనము పాటిస్తాము. మరొక రీతిలో చెబితే యేసుగాని లేక పౌలుగాని దేవుని మరియు పొరుగువాని ప్రేమించుమను సులువైన నియమముతో ధర్మశాస్త్రములో ఉన్న పలు నియమములను భర్తీ చేయనుద్దేశించలేదు. బదులుగా దేవుని మరియు పొరుగువానిని ప్రేమించుట అనున్నది ప్రతి ఆజ్ఞలోనూ ఒక అంశమయ్యున్నది. కాబట్టి పరిపూర్ణముగా ప్రేమించు వ్యక్తి ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను పాటిస్తాడు అని వారిరువురూ బోధించారు. ఉదాహరణకు ఇంతకుముందే మనము చదివిన మత్తయి సువార్త వాక్యభాగమును యేసు ఉల్లేఖించిన ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయమును చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1-5 వచనములలో ఇలా వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ వాస్తవిక నేపథ్యములో దేవుని ప్రేమించుటను గూర్చి యేసు ఉల్లేఖించిన వాక్యభాగము విడదీయజాలని విధముగా మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటితో ముడిపడి ఉన్నదని మనము చూస్తాము. దేవుని ఎడల ప్రేమ ఇతర అవసరతలను ఏనాడూ భర్తీ చేయుటకు ఉద్దేశించబడలేదు. కాబట్టి క్రైస్తవ నీతిశాస్త్రములో ధర్మశాస్త్రమును ఎలా ఉపయోగించాలో అర్థము చేసుకునుటకు మనము ప్రయత్నించుచుండగా మనము ప్రేమ యొక్క ప్రాధాన్యతను మరియు ప్రాముఖ్యతను మనసులో ఉంచుకోవాలి. వాస్తవానికి దేవుని ధర్మశాస్త్రమంతా దేవుని మరియు పొరుగువాణిని ప్రేమించుట అను ఆజ్ఞలలో క్రోడీకరించబడినది అని మనము జ్ఞాపకముంచుకోవాలి. అయితే అదే సమయంలో ప్రేమ ఆజ్ఞ మీద లేఖనం యొక్క ఉద్ఘాటన బైబిలులోని ఇతర ఆజ్ఞలన్నిటినీ పాటించుట నుండి మనకు ఉపశమనమును కలిగించదు అని గుర్తించవలసిన అవసరము ఉన్నది. ప్రేమ ఆజ్ఞ మరియు మిగిలిన ధర్మశాస్త్రము మధ్య ఉన్న పరస్పర ఆధారతను ఇప్పటి వరకు మనము పరీక్షించాము. కాబట్టి ఇప్పుడు కృపాసువార్త దేవుని ధర్మశాస్త్రముతో అనుబంధము కలిగి ఉన్న విధానమును విశదీకరిద్దాము. ధర్మశాస్త్రము కృపాసువార్తకు వ్యతిరేకముగా ఉన్నదని అనేకమంది క్రైస్తవులు సామాన్యముగా అపార్థము చేసుకుంటారు. ధర్మశాస్త్ర కార్యములతో నిమిత్తము లేకుండా మనము కృప ద్వారా రక్షింపబడితేమి కాబట్టి ధర్మశాస్త్రమునకు విధేయత చూపు బాధ్యత మనకు అసలు లేదు అని అనేకమంది నమ్ముతారు. ధర్మశాస్త్రమును పాపులకు భయముగాను భీతిగాను మాత్రమే చూడాలని, అయితే దీనికి భిన్నముగా సువార్త ధర్మశాస్త్రము మనలను ఖండించిన తరువాత మనలను రక్షిస్తుంది అని ఇతరులు నమ్ముతారు. వాస్తవానికి ధర్మశాస్త్రము మరియు కృపాసువార్త మధ్య ఉన్న అనుబంధమును గూర్చి మనము ప్రస్తావించుటకు అవకాశము లేని అనేక అభిప్రాయములు ఉన్నాయి. కాబట్టి అనేక అబద్ధ ఆలోచనలను ఎదిరించుటకు సాంప్రదాయకముగా ధర్మశాస్త్రము యొక్క 3 ఉపయోగములు అని పిలువబడు దానిమీద దృష్టి పెట్టుట ద్వారా ఈ అనుబంధము మీద బైబిల్ దృష్టికోణమును మనము వర్ణిద్దాము. ప్రొటెస్టెంట్ సంస్కరణ నాటి నుండి లేఖనములో ధర్మశాస్త్రము యొక్క ఉపయోగమును గూర్చి వేదాంతవేత్తలు 3 విభిన్నమైన మార్గములలో మాట్లాడారు. అనేక విభిన్నమైన ఉపయోగముల యొక్క మాన్యతను గూర్చి ఎంతో సమ్మతి ఉన్నను. ఈ ఉపయోగములను తెలుపు విషయములో వేదాంతవేత్తలు ఎల్లప్పుడూ స్థిరత్వమును చూపలేదు. కాబట్టి సందిగ్ధతను నివారించుటకు ఈ పాఠములలో ధర్మశాస్త్రము యొక్క 3 ఉపయోగములను సంబోధించి మాట్లాడదాము. ధర్మశాస్త్రము యొక్క 1 ఉపయోగము బోధించు ఉపయోగము, లేక ధర్మశాస్త్రమును బోధకునిగా ఉపయోగించుట అయ్యున్నది. బోధించుటకు ఉపయోగించినప్పుడు ప్రజల యొక్క పాపమును బట్టబయలు చేయుట ద్వారా మరియు దానికి కలుగు శిక్షను గూర్చి హెచ్చరించుట ద్వారా ధర్మశాస్త్రము వారిని క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. ధర్మశాస్త్రము యొక్క 2వ ఉపయోగము పౌర ఉపయోగమై ఉన్నది. పౌర అవసరతల కొరకు ధర్మశాస్త్రమును మనము ఉపయోగించినప్పుడు సమాజములో పాపమును అదుపు చేయుటకు దానిని మనము ఉపయోగిస్తాము. ఈ ఉపయోగము కొన్నిసార్లు బాహ్య క్రమశిక్షణకు సంబంధించినదై ఉంటుంది. ధర్మశాస్త్రము యొక్క 3వ ఉపయోగము నిర్ణాయక ఉపయోగమై ఉన్నది. ఇది ధర్మశాస్త్రమును నమ్మకమైన క్రైస్తవుల కొరకు మార్గదర్శిగా లేక నియమముగా ఉపయోగించుట అయ్యున్నది. ధర్మశాస్త్రము యొక్క బోధించు లేక 1వ ఉపయోగము దేవుని ధర్మశాస్త్రము అవిశ్వాసుల పాపమును బట్టబయలు చేసి క్రీస్తు యొక్క అవసరతను వారికి చూపు విధానమును గూర్చి మాట్లాడుతుంది. ఒక విషయము నిషేధించబడినప్పుడు దానిని చేయుటకు మనము ఎక్కువగా ఆకర్షించబడతాము అనే అనుభవమును మనమంతా కలిగి ఉంటాము. రోమాపత్రిక 7వ అధ్యాయము 7-8 వచనములలో ధర్మశాస్త్రము యొక్క బోధించు ఉపయోగముతో తన వ్యక్తిగత అనుభవమును పౌలు తెలియపరుస్తూ ఈ మాటలను వ్రాశాడు. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము యొక్క ఈ ఉపయోగము సాధారణంగా విశ్వాసులు ఒకప్పుడు ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు గాని ఇప్పుడు కృపాధీనములో ఉన్నారు అను బైబిల్ బోధనతో ముడిపడి ఉన్నది. ధర్మశాస్త్రం యొక్క ప్రామాణికతలు మరియు నిషేధములను అవిశ్వాసులు ఎదుర్కొనినప్పుడు వారు మరి ఎక్కువగా పాపము చేయుటకు పురికొల్పబడతారు, మరియు వారి పాపము వలన ధర్మశాస్త్రము వారికి హెచ్చరించు శిక్ష లేక శాపమును వారు గుర్తిస్తారు. ఈ హెచ్చరిక కొందరిని క్రీస్తు వైపుకు లాగుతుంది, మరియు ఆయన వారిని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి కృపతో రక్షిస్తాడు. రోమాపత్రిక 6:14 పౌలు మాటల వెనక ఇదే ఆలోచన ఉన్నది. మీరు కృపకేగాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఈ భావనలో ధర్మశాస్త్రము యొక్క బోధనా ఉపయోగము విశ్వాసులకు సూటిగా అనువర్తించబడదు. ఒక వ్యక్తి ఒకసారి క్రీస్తు వైపుకు ఆకర్షించబడిన తరువాత ఈ విషయములో ధర్మశాస్త్రము దాని పనిని ముగించింది. కాబట్టి బోధనా ఉపయోగము విషయానికొస్తే మనమిక ధర్మశాస్త్రము యొక్క ఆధీనములో లేము. ధర్మశాస్త్రము యొక్క పౌర లేక 2వ ఉపయోగములో దానిని ఉల్లంఘించు వారికి శిక్షను ప్రకటించుట ద్వారా ధర్మశాస్త్రము పాపమును అదుపు చేస్తుంది. మనపై పౌరాధికారము కలిగి ఉన్నవారు మనకు శిక్షను విధిస్తారు అను భయముతో మనము మన ప్రవర్తనను అదుపు చేసుకుని విధానములను గూర్చి ఆలోచించవచ్చు. ఈ ధర్మశాస్త్ర ఉపయోగము విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు ఒకే విధముగా వర్తిస్తుంది, మరియు చెడుతనమును అదుపు చేయుటకు సాధనముగా పౌరప్రభుత్వము కొరకు దేవుడు కలిగి ఉన్న స్థానము మీద ఇది విశేషముగా దృష్టి పెడుతుంది. భవిష్యత్ పాఠములలో ధర్మశాస్త్రము యొక్క ఈ ఉపయోగమును గూర్చి మనము అనేక అంశములను చూద్దాము. కాబట్టి ప్రస్తుతానికి దీనిని ఊరకనే ప్రస్తావించి ఇది కృపాసువార్తతో పొంతన లేకుండా లేదు అని గుర్తిద్దాము. అయితే ధర్మశాస్త్రం యొక్క 3వ లేక నిర్ణాయక ఉపయోగము ధర్మశాస్త్రమును గూర్చి సువార్త మరియు క్రైస్తవ నీతిశాస్త్రము దృష్ట్యా ఆలోచించినప్పుడు ఎంతో సహాయకరముగా ఉంటుంది. నిర్ణాయక ఉపయోగము ధర్మశాస్త్రమును ఈ పాఠములలో ఉపయోగించే విధముగా, అనగా క్రైస్తవ జీవనము కొరకు దేవుని చిత్తము యొక్క ప్రత్యక్షతగా అనువర్తిస్తుంది. దీనిని మనము మనలను సురక్షితముగా ఉంచుటకు మన తల్లిదండ్రులు నియమించిన గృహ నియమములకు పోల్చవచ్చు, మరియు మనము మన తల్లిదండ్రులను ప్రేమించాము మరియు నమ్మాము కాబట్టి వారికి విధేయత చూపాము. ఒక ఉదాహరణగా 1 యోహాను 3:4 మాటలను గమనించండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన చాలా కాలము తరువాత యోహాను ఈ మాటలను వ్రాశాడు. ఏది ఏమైనా ధర్మశాస్త్రము మన ప్రవర్తన కొరకు ప్రామాణికతగా ఉన్నదని అతడు ఉద్ఘాటించాడు. పాపమంతటిని ధర్మశాస్త్రమును ఉల్లంఘించుటగా నిర్వచించునంత దూరము అతడు వెళ్ళాడు. సులువుగా చెబితే క్రైస్తవ ప్రవర్తన నీతిగా ఉన్నదో లేక పాపభరితముగా ఉన్నదో నిర్ధారించుటకు ధర్మశాస్త్రము ఇప్పటికీ ప్రామాణికతగా ఉన్నది, మరియు ధర్మశాస్త్రము క్రైస్తవ ప్రవర్తన కొరకు ప్రామాణికతగా ఉపయోగించబడినప్పుడు అది సువార్తతో సంపూర్ణ అనుగుణ్యతతో ఉంటుంది అని అనేక వాక్యభాగములు సూచించాయి. రక్షింపబడుటకు ముందు మనమంతా పాపులమైయుండి ధర్మశాస్త్రమును పాటించుటలో అసమర్థులమై ఉంటిమి. మనము ధర్మశాస్త్రమును ఉల్లంఘించువారము కాబట్టి ధర్మశాస్త్రము యొక్క శాపము కింద ఉంటిమి. అయితే ఇప్పుడు మనము రక్షింపబడితిమి కాబట్టి మనము క్రీస్తునందు పరిపూర్ణముగా ధర్మశాస్త్రమును పాటించువారముగా పరిగణించబడ్డాము. కాబట్టి ధర్మశాస్త్రము వాగ్దానము చేసిన రక్షణ మరియు జీవితము అను ఆశీర్వాదములను మనము పొందుకుంటాము. ఈ స్థితిని పౌలు ధర్మశాస్త్రము అను శాపము క్రింద ఉండుటకు వ్యతిరేకముగా కృపలో ఉండుటగా వర్ణించాడు. క్లుప్తంగా, మనము పాపము చేసినప్పుడు శ్రమను అనుభవిస్తాము అను విధముగా విశ్వాసులమైన మనము ధర్మశాస్త్రము యొక్క ఆధీనములో లేముగాని దాని ఆశీర్వాదములను పొందుకుని భావనలో మరియు దానిని పాటించుటకు బద్దులమయ్యున్న భావనలో ధర్మశాస్త్రము యొక్క ఆధీనములో ఉన్నాము. యాకోబు పత్రిక 1:25 యాకోబు ఈ సంగతిని ఈ విధముగా తెలియజేయుచున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికిపోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవునుగదా? అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. దేవుని ధర్మశాస్త్రము ప్రేమ ఆజ్ఞకు మరియు కృపాసువార్తకు మద్దతునిచ్చు విధానమును ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన మరియు విమోచన చరిత్రలోని పురోగమనములతో అనుబంధములో మనము ధర్మశాస్త్రమును చూడవలెను. విమోచన చరిత్ర మరియు క్రొత్త నిబంధనను గూర్చి మనము మాట్లాడునప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యము వలన పాత మరియు క్రొత్త నిబంధన యుగముల మధ్య చోటు చేసుకున్న మార్పులను మనము సూచించుచున్నాము. మరియు ఈ సమయమందు క్రైస్తవ నీతిశాస్త్రములో మనము ధర్మశాస్త్రమును ఉపయోగించుటను ఈ మార్పులు ప్రభావితము చేయు విధానముపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాము. పాత నిబంధనలో క్రొత్త నిబంధన అను పదము పేరు పెట్టి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనములో ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడినది. మరొక వైపున క్రొత్త నిబంధన దీనిని అనేక మార్లు ప్రస్తావిస్తుంది. అయితే మన ఉద్దేశముల కొరకు అత్యంత ఉపయోగకరమైన సందర్భమును హెబ్రీపత్రిక 8వ అధ్యాయములో చూడవచ్చు. అక్కడ రచయిత యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయాన్ని స్పష్టముగా ఉల్లేఖిస్తూ దానిని సంగమునకు అనువర్తించాడు. హెబ్రీపత్రిక 8వ అధ్యాయము 8-10 వచనాలలో మనం ఈ మాటలను చదువుతాము. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. క్రొత్త నిబంధన మనలను ధర్మశాస్త్రము నుండి స్వతంత్రులనుగా చేయునది కాదు అని ఈ వాక్యభాగములో గమనించండి. బదులుగా క్రొత్త నిబంధనలో కూడా ధర్మశాస్త్రము కేంద్రమై ఉన్నది. వాస్తవానికి క్రొత్త నిబంధన నియమములుగా ధర్మశాస్త్రము మన మనస్సుల మీద మరియు హృదయముల మీద వ్రాయబడి ఉన్నది. మన హృదయములు మరియు మనస్సుల మీద ధర్మశాస్త్రము వ్రాయబడియుండు చిత్రము మనము ధర్మశాస్త్రమును ఎరిగి ఉన్నాము మరియు ప్రేమించుచున్నాము అని సూచిస్తుంది. మునుపటి కాలమునకు చెందినదిగా ధర్మశాస్త్రమును విడిచిపెట్టుట కాదు కదా, క్రొత్త నిబంధనలో మనము ధర్మశాస్త్రమును అంతరంగికము చేసి దానిని నిజాయితీగా అనుసరిస్తాము. వాస్తవానికి పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రమును ఈ విధముగానే ఆచరించవలసి ఉండినది. మరియు దేవుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనములో ఇలా సెలవిచ్చాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. మరియు 119వ కీర్తన 11వ వచనములో కీర్తనకారుడు సాక్ష్యమిచ్చినట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఆయన ప్రజల యొక్క హృదయములు మరియు మనస్సులలో ఉండవలసి ఉన్నది. మరియు వాస్తవానికి పాత నిబంధనలో కూడా అనేక మంది హృదయములు మరియు మనస్సులలో అది ఉండినది. మన హృదయములు మరియు మనస్సుల మీద ధర్మశాస్త్రము వ్రాయబడుట క్రొత్త నిబంధనలో క్రొత్తగా లేక భిన్నముగా ఏమీ జరగలేదు. ఇది పాత నిబంధన యొక్క కొనసాగింపు అయ్యున్నది. ధర్మశాస్త్రమును పాటించుటకు క్రొత్త నిబంధన మనకు మరి ప్రాముఖ్యమైన కారణములను ఇస్తుంది అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో విశ్వాసులు ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటకు ఆధారముగా ఐగుప్తు నుండి నిర్గమన వైపుకు వెనుకకు మరియు వాగ్దాన దేశములో జీవితము వైపుకు ముందుకు చూశారు. అయితే నేడు క్రైస్తవులు ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటకు ఆధారముగా క్రీస్తునందు రక్షణ అను గొప్ప కార్యము వైపుకు వెనుకకు చూస్తారు మరియు ఆయన రెండవ రాకడ అను క్రీస్తు యొక్క గొప్ప కార్యము కొరకు ఎదురు చూస్తారు. అయితే మరొకసారి క్రైస్తవులముగా పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య చోటు చేసుకున్న మార్పుల వెలుగులో మనము ధర్మశాస్త్రమును పునః అనువర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హెబ్రీపత్రిక రచయిత హెబ్రీపత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో ఈ క్రింది విధముగా చెబుతున్నాడు, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము ముందుగానే గుర్తించిన వ్యక్తిగా యేసు బయలుపరచబడ్డాడు. ఫలితంగా పాత నిబంధన విశ్వాసులను జంతు బలులు అర్పించ బద్దులనుగా చేసిన అనేక ఆజ్ఞలు, అవి సూచకముగా ఉన్న వాస్తవికత అనగా క్రీస్తు యొక్క బలిలో ఇప్పుడు నెరవేర్చబడినవి. ఫలితంగా ఎడ్లు మరియు మేకలను అర్పించుట ద్వారా గాక మన బలిగా యేసుపై ఆధారపడుట ద్వారా మనము ఈ ఆజ్ఞలను సరియైన రీతిలో పాటిస్తాము. భవిష్యత్ పాఠములలో ధర్మశాస్త్రమును క్రొత్త నిబంధన యుగమునకు అనువర్తించుచుండగా మనము చేయవలసిన కొన్ని సర్దుబాట్లను దగ్గరగా పరిశీలన చేద్దాము. అయితే ప్రస్తుతానికి క్రొత్త నిబంధన యుగములో కూడా నియమ రూపములో ధర్మశాస్త్రము అనువర్తించబడాలి అను దృశ్యము స్పష్టమై ఉండాలి. ప్రేమ, సువార్త మరియు క్రొత్త నిబంధనతో అనుబంధములో మనము ధర్మశాస్త్రమును విశదీకరించాము. కాబట్టి ఇప్పుడు మన చివరి అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. అది దేవుని ఆజ్ఞలన్నీ ఒకదానితో ఒకటి కలిగి ఉన్న సామరస్యం. బైబిల్ యొక్క న్యాయ వ్యవస్థలో అనేక ఆజ్ఞలు మరియు అవసరతలు ఉన్నాయి. ఇవి ఎంత ఎక్కువగా ఉండి ఎన్ని విషయములను గూర్చి మాట్లాడతాయి అంటే ఈ ఆజ్ఞలు కొన్నిసార్లు విభేదించుచున్నట్లు అనిపిస్తుంది. నియమముల మధ్య సంఘర్షణ అను సమస్యను నియమములపై దృష్టి పెట్టు లేక డియోంటాలజికల్ నీతిశాస్త్ర వ్యవస్థలన్నీ ఎదుర్కొంటాయి. కానీ బైబిల్ ధర్మశాస్త్రం విషయంలో మాత్రం నిజమైన వ్యత్యాసములు పెద్దగా కనిపించవు. దేవుని గుణము ఏనాడు దానితో అది సంఘర్షించని విధముగానే దేవుని ఆజ్ఞలు ఏనాడు ఒకదానితో ఒకటి సంఘర్షించవు. బదులుగా లేఖనములోని నైతిక బోధనలు అన్నీ పరిపూర్ణ సామరస్యము కలిగి ఉన్నాయి. యాకోబు పత్రిక 2:10 మనము చూసినట్లు ధర్మశాస్త్రము ఒక ఐక్య సంగ్రహమై ఉన్నది. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. ధర్మశాస్త్రము ఐక్యత కలిగి ఉన్నది కాబట్టి దానిలోని పలు ఆజ్ఞలు కలిసి మన విధేయతను కోరతాయి. అనగా మన క్రియలు ధర్మశాస్త్రములోని ఒక నియమముతో నిజమైన సమ్మతిని కలిగి ఉన్నప్పుడు అవి సంపూర్ణ ధర్మశాస్త్రముతో సమ్మతి కలిగి ఉంటాయి. కాబట్టి లేఖనములోని పలు ఆజ్ఞలు ఒకదానితో ఒకటి విభేదించుచున్నట్లు కనిపించినప్పుడు మనము ధర్మశాస్త్రమును సరిగా గ్రహించలేదు అని దాని అర్థమై ఉన్నది. వాస్తవం ఏమిటంటే మనము ఏనాడు ధర్మశాస్త్రమంతటినీ పరిపూర్ణముగా అర్థము చేసుకోలేము. కాబట్టి మధ్య మధ్యలో మనము దేవుని యొక్క పలు ఆజ్ఞల మధ్య చేల్చబడినట్లు భావిస్తాము. అయితే ఆచరణాత్మకముగా ఈ ఉద్రిక్తతలను మనం ఏ విధంగా పరిష్కరించగలము? సరే, ఇట్టి పరిస్థితులను గూర్చి అనేక విషయములను చెప్పవచ్చు. కానీ మనము రెంటిని మాత్రము ప్రస్తావిద్దాము. మొదటిగా, కొన్నిసార్లు కొన్ని ఆజ్ఞలు ఇతర ఆజ్ఞల కంటే ఎక్కువ ప్రాధాన్యతను తీసుకుంటాయి అను ఆలోచనతో దేవుని ఆజ్ఞలు ఇవ్వబడినవి. ఉదాహరణకు మత్తయి సువార్త 5:23-24 యేసు ఈ క్రింది హెచ్చరికను ఇచ్చాడు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. దేవునికి అర్పించిన కొన్ని బలుల విషయములో కూడా దేవుని ప్రజల మధ్య సమాధానము ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అని యేసు బోధించాడు. ఎంతమట్టుకు అంటే, ఒక విశ్వాసి బలిపీఠము యొద్ద బలిని అర్పించుటకు సిద్ధముగా ఉన్నప్పటికీ తన అర్పణను ఆపి వెళ్ళి తన సహోదరునితో సమాధాన పడవలసి ఉన్నది. కొన్ని పాపములు మిగిలిన పాపముల కంటే ఘోరమైనవి అని చెప్పిన ప్రతిసారి లేక కొన్ని ఆజ్ఞలు ఇతర ఆజ్ఞల కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనవి అని చెప్పిన ప్రతిసారి బైబిల్ దానిలోని విభిన్నమైన ఆజ్ఞలకు విభిన్నమైన స్థాయిలలో ప్రాధాన్యతను ఆపాదిస్తుంది అని మనము గ్రహించాలి. కాబట్టి ఒక ఆజ్ఞకు మరొక ఆజ్ఞ కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుట ధర్మశాస్త్రమంతటికీ అనుగుణంగా ఉన్నది. కాబట్టి అది ఆజ్ఞల మధ్య సంఘర్షణగా పరిగణించబడకూడదు. 2, నియమములకు మినహాయింపులు ఉన్నాయి అను అంతర్గత అవగాహనతో కూడా బైబిల్ ఆజ్ఞలు ఇవ్వబడినవి. అనగా బైబిల్ యొక్క న్యాయ వ్యవస్థలో ఆపత్కాల సమయములలో మరియు ఇతర అసాధారణ పరిస్థితులలో సాధారణ నిబంధనలు ప్రాముఖ్యమైన నియమములను అధిగమిస్తాయి అని అనవచ్చు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 5:00 అపోస్తలులు మరియు సమాజ మందిరపు పెద్దల మధ్య జరిగిన సంఘర్షణను చూడండి. ఆ సందర్భములో సమాజ మందిరపు పెద్దలు యేసును గూర్చి ప్రకటించుట మానమని అపోస్తలులకు ఆజ్ఞాపించారు. కానీ అపోస్తలులు వారి ఆజ్ఞను తిరస్కరించారు. వారి క్రియలకు అపోస్తలులు ఇచ్చిన సమర్థన అపోస్తలుల కార్యములు 5:29 నమోదు చేయబడింది. మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలెను గదా. ఈ సందర్భములో యూదుల సమాజ నిర్వహణ గుంపుగా సమాజ మందిరపు పెద్దలకు అపోస్తలులపై కొంత అర్హమైన అధికారము ఉన్నది. మరియు సాధారణ నియమముగా మనము మానవ అధికారములకు విధేయత చూపాలని బైబిల్ కోరుతుంది. అయితే సమాజ మందిరపు పెద్దలు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించినప్పుడు మన మానవ నాయకులకు మనము విధేయత చూపాలను సాధారణ నియమమును ఇది మినహాయించింది. ఈ మినహాయింపు కారణముగా సమాజ మందిరపు పెద్దలకు అవిధేయత చూపి దేవుని విధేయత చూపుట అపోస్తలులు చేయదగిన నీతిగల మంచి పని అయ్యుండినది. కానీ మరొకసారి ఇది ఒక ఆజ్ఞ మరొక ఆజ్ఞను వ్యతిరేకించిన సందర్భము మాత్రము కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రము దేవుని గుణమును బయలుపరచు ఐక్య సంపూర్ణత అయ్యున్నది, మరియు దేవుని గుణము దానితో అది పోరాడదు. బదులుగా సామాన్య నియమములు కొన్నిసార్లు భిన్నమైన కార్యములను చేయవలసి ఉంటుంది అని ధర్మశాస్త్రం ఆశిస్తుంది. ఈ సందర్భములలో ప్రతి ఆజ్ఞ మరియు నియమమును చూచుట ద్వారా మరియు ప్రతి బాధ్యత వెలుగులో పరిస్థితిని మరియు హేతువులను కొలచుట ద్వారా చేయవలసిన సరియైన పనిని కనుగొనాలి. మనము కొన్ని నియమములను అనువర్తించు విధానమును అది పోలి ఉండకపోయినప్పటికీ ధర్మశాస్త్రం యొక్క సమస్తమునకు దాని యొక్క సంపూర్ణ అర్థములో విధేయత చూపుట ఉత్తమమైన పని అయ్యున్నది. అవును, లేఖనములోని అనేక ఆజ్ఞలకు ప్రాధాన్యతలను ఆపాదించున్నప్పుడు మనము కొంత జాగ్రత్త వహించాలి. మరియు మనము పరిమితమైన పతనమైన మానవులము కాబట్టి మనము కొన్నిసార్లు చేయవలసిన సరియైన పనిని కనుగొనటలో విఫలమగుట మరియు కొన్నిసార్లు తప్పు నిర్ణయములను తీసుకునుట నిస్సందేహంగా జరుగుతుంది. అయినప్పటికీ లేఖనములు ఐక్యత కలిగి ఉన్నాయని, కాబట్టి దేవుని ఆజ్ఞలు ఒకదానితో ఒకటి సామరస్యమును చూపు మార్గములను కనుగొనుటకు మనము ప్రయత్నించాలని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. ఈ పాఠములో క్రైస్తవ నీతిశాస్త్రము కొరకు దేవుని ప్రామాణికతలుగా లేఖనములోని అనేక భాగములు మరియు అంశములు పనిచేయి విధానములను మనము చూశాము. లేఖనములోని విభిన్నమైన భాషలు మరియు సాహిత్యములను కొంతవరకు విభిన్నమైన రీతులతో ఉపయోగించాలని మరియు ప్రతి ఒక్కటి నీతిశాస్త్రమును గూర్చి మనకు ఎంతో కొంత విశేషమైన విషయములను తెలియజేస్తుంది అని మనము చూశాము. లేఖనములో దేవుని ధర్మశాస్త్రము యొక్క విభాగములు మరియు కార్యములను కూడా మనము విశదీకరించాము. మరియు ధర్మశాస్త్రము దానితో అది మరియు లేఖనములోని ఇతర భాగములతో ఐక్యపరచబడిన విధానమును కూడా మనము చూశాము. బైబిల్ నీతిశాస్త్రమును గూర్చిన మన అధ్యయనమును మనము కొనసాగించుచుండగా లేఖనములో అనేక విభిన్నమైన భాగములు మరియు అంశములు ఉన్నాయని మరియు ప్రతి ఒక్కటి విభిన్నమైన మార్గములలో నైతిక సమాచారమును మనకు తెలియజేస్తుంది అని జ్ఞాపకముంచుకునుట చాలా ప్రాముఖ్యమయ్యున్నది. మనము అధ్యయనము చేయుటను మరియు దేవుని ఎదుట మన జీవితములను జీవించుటను కొనసాగించుచుండగా ఈ ఆలోచనలను మనస్సులో పెట్టుకునుట ద్వారా లేఖనములోని ప్రతి భాగము మరియు అంశమును మనము బాధ్యతాయుతముగా ఉపయోగించగలుగుతాము మరియు దేవుడు మనకు బయలుపరిచిన ప్రామాణికతలకు దగ్గరగా మన జీవితములను జీవించగలుగుతాము.